திருமணம் ஆத்மகொண்டவராக சரசனங்க அனுப்பிச்சு விட்டார். பகவந்தர் ரோப்பம் என்ட்டது தோப்பம் லேகப்போட்டே பகவந்தர் ரோப்பம். நான் ராமன் நேனும் கிருஷ்ணன் நேனும் குமாரசாமி நேரும் சங்கரன் நேருட்டே மன உபாசனை கோசம் ஏதோ ரேவுடோ ஜெகால கவட்டி செல்லும் நீங்களும் திறக்காலంటే ஏதோ ரேவுடோ ஜெகால கவட்டி உபாசனை லேகப்போத்தே மோட்சம் ராது, உபாசனை லேகப்போத்தே ஏகாகிரத ராது, உபாசனை லேகப்போத்தே பவித்ரத ராது. ఇది గురువులో అవతార పురుషుణ్ణో మనం ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ నామాన్ని స్మరించుకోవడానికి మనకి కృష్ణుడి గీతలో కృష్ణుడు నేను ఆయనే కృష్ణుడు కదా నేనేంటి కృష్ణుడు నేనేం చెప్పటం ఏంటంటే ఆయన కృష్ణుడని ఈశ్వరుడని చెప్పాడు భగవంతుడని చెప్పాడు. కృష్ణుడు నేను, రాముడు నేను, శంకరుడు నేను, కుమారస్వామి నేను, సముద్రం నేను అని ఆయన విభూతి అంతా చెప్పాడు. ఇందులో మనకి పేచీలు అక్కర్లేదు. ఒకే ఉపాసన కోసం ధ్యానం చేసుకోవడానికి మనకి ఇష్టమైన రూపం తీసుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక రూపం మనల్ని ఆకర్షిస్తుంది. అసలు భగవంతుడికి రూపం లేదు, ఆ రూపం లేకపోతే ఆయన రూపం. అయితే మనకి ఒక రూపంతో తాదాక్ష్యం పొందుతున్నాం, మనం ఒక పేరుతో తాదాక్ష్యం పొందుతున్నాం కాబట్టి ఒక రూపం లేని పేరు లేని ఆ వస్తువుని సత్య వస్తువుని మనం ఉపాసన చేయలేము డైరెక్ట్గా. ఏదో ఆలంబనం సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ కోసమే మన గురువుని కానీ మేనిఫెస్టెడ్ గాడ్ అవతార పురుషులను కానీ అక్కడ మనం ధ్యానం చేసుకోవటం అంటే ఆత్మ ఆ సాగులేని వస్తువు మన హృదయంలో ఎక్కడో లోతులో ఉంది. చాలా లోతులు ఉంది హృదయంలో ఉంది, మన హృదయంలో ఉన్న మాట నిజం చాలా లోతులో ఉంది. అంత లోతులోకి వెళ్ళి తెలుసుకోవడానికి మనకి వైరాగ్యం చాలదు, అభ్యాసం చాలదు. వచ్చే తలంపుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం, ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండడం, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండడం, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండడం, అంటే దానికి ఎంతో జాగ్రత్త అవసరం, బహు జాగ్రత్త అవసరం. ఇప్పుడు తిండి కాడ విగ్రహం లేకపోతే ఒక 5 నిమిషాలు మనం ఆ తిండి కొంతమంది 5 నిమిషాల్లో తినేసి 5 రోజులు బాధపడతా ఉంటారు. ఆ తినే తిండి 5 నిమిషాల్లో అయిపోతుంది, తర్వాత 5 రోజులు బాధపడతారు. అని తిండి కాడ జాగ్రత్తగా ఉండాలి, నిద్ర కాడ జాగ్రత్తగా ఉండాలి, మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే మన మాటలకు మనం బాధ్యత వహించి మాట్లాడాలి, అంటే నోరు మూసి కూర్చోవడం మంచిది. మనం ఒకటి నేర్చుకోవాలి, భక్తిలో అభివృద్ధిలోకి రావాలంటే ఒకటి నేర్చుకోవాలి. మనం మన మాటల బాధ్యత ఏ విధంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మనం చేసే పని బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేని పనులు చేయకూడదు, బాధ్యత లేకుండా మాట్లాడకూడదు. కొంతమంది గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏం బాధ్యత ఉండదు. బాధ్యత లేని మాటలు మాట్లాడకూడదు, బాధ్యతలకి పనులు చేయకూడదు. అంటే బాధ్యతతో మనం ఏం మాట్లాడినా మాట్లాడాలి. పనైనా బాధ్యత లేకుండా పని చేయకూడదు. అంటే భగవంతుడు మన ఉపాధి ద్వారా ఏ పనైతే మనకు అర్పించాలి, అది బాధ్యతతో చేస్తే మనకి ఆ ప్రారంభం నశిస్తుంది, వస్తువు ఎరుకులోకి వస్తుంది. అంటే మీ శరీరం ఇప్పుడు మీకు ఎరుకులు ఎలా ఉందో ఆ లోపల ఉన్న సద్వస్తు అంత డైరెక్ట్గా మీకు ఎరుకులోకి వస్తుంది. మనం చేస్తున్న పని బాధ్యతతో కనుక మనం చేస్తే మనం పని దొంగల కింద ఉండకూడదు. అయితే మనందరికీ చనిపోయే వరకు కూడా అనుభవాలు వస్తూ ఉంటాయి. పొందవలసిన అనుభవాలు పొందే వరకు, ఆ ముట్టికాయలు తినవలసిన ముట్టికాయలు అయ్యి మనం తినే వరకు చావు రాదు. ఇవాళ మనం కంగారు పడి చావు వస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని అనుకున్నా చావు రాదు. తినవలసిన ముట్టికాయలు అన్నీ తినాలి. అత్తగారి చేత అనిపించుకోవాలో, లేకపోతే బావగారి చేత అనిపించుకోవాలో, మామగారి చేత అనిపించుకోవాలో, లేకపోతే మీ ఆయనలో మీ ఆయన మిమ్మల్ని అనాలో, ఈ మాటలన్నీ అనుభవాలు, ఈ మాటలన్నీ పడ్డాక కానీ జ్ఞానం రాదు మనకు. అప్పుడు కాదు బుద్ధి రాదు. అంతేకా జీవితంలో మనకు అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి, చాలా అనుభవాలు వస్తాయి. కొన్ని పళ్ళు నోట్లో పెట్టుకుంటే మామిడి పళ్ళే, కొన్ని నోట్లో పెట్టుకుంటే చేతిగా ఉంటాయి, కొన్ని ఏమో పొలగా ఉంటాయి, కొన్ని తీగా ఉంటాయి. అలాగే జీవితంలో అనేక అనుభవాలు వస్తాయి మనకి. కొంతమంది మనం పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది ఊరేగిస్తూ ఉంటారు, కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడగొడతారు. ఇలా రకరకాల అనుభవాలు జీవితంలో మీరు పొందుతూ ఉంటారు. బాగా జ్ఞాపకం తెచ్చుకోండి, అన్ని అనుభవాలని మనం సమానంగా తీసుకోవటం నేర్చుకోవాలి. ఎన్నో అనుభవాలు వస్తాయి మీకు జీవితంలో. అనుభవం లేకుండా జీవితం నడవదు. కేవలం వేదాంతం చదువుకోవడంలో, పాండిత్యంలో జ్ఞానం రాదు. జీవితంలో మీకు అనేక అనుభవాలు వస్తాయి. అనుభవాల్లో ఇంక పాఠాలు నేర్చుకుంటే అప్పుడు మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. కానీ పాండిత్యం వల్ల వేదాంతం చదవడం వల్ల జ్ఞానం వస్తుంది, వాళ్ళకి పండితులందరికీ జ్ఞానం వచ్చేది. మనం దేహంగా జీవిస్తున్నాం, మనస్సుగా జీవిస్తున్నాం, అహంభావనగా జీవిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఆ అనుభవాలు ఒక చైతన్యంగా జీవించే శక్తి మనకు రావచ్చు. మన కష్టాలు వస్తే ఒకసారి భగవంతుడు మన కష్టాలు పంపుతాడు, ఆ కష్టాలు కూడా వరాలనే సంగతి మనకు తెలియదు. అంటే మన చైతన్య స్థాయిని పెంచడం కోసం ఆ కష్టాలు పంపుతూ ఉంటాడు. అంతేది మనం ఏం చేయాలంటే ప్రతి అనుభవం జీవితంలో ఎన్నో అనుభవాలు వస్తే అన్ని బ్యాలెన్స్ అయిన అనుభవం భగవంతుడు ఎందుకు పంపాడు మనకి, ఏదో ఇందులోంచి మనం ఏదో పాఠం నేర్చుకోవాల్సి ఉంది అని, దాటి ఎందుకు పంపుతాడు అనవసరం ఈ అనుభవం మనకి అని ఇతరులు విమర్శించకుండా మీ ప్రారంభాన్ని మీరే విమర్శించుకుని ఆ పాఠాలు జీవితంలో జరిగే అనుభవాల్ని అది నేర్చుకోవాలి, అందులోని పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుంటే అప్పుడు మీకు వివేకం పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది. హృదయం యొక్క లోపలది, హృదయం యొక్క లోపల ఆత్మ ఆ చైతన్యం హృదయంలో సద్వస్తు హృదయంలో ఈస్తాడు. మనల్ని కంట్రోల్ చేసేవాడు ఏమైనా లోతులో ఉన్నాడో అంత లోతులకి వెళ్ళే శక్తి మనకు కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, ఆ వివేకం కలుగుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాం మనం. వెంకటేశ్వర స్వామి అనే సర్వదేవతా స్వరూపుడు, ఒక విష్ణువే కాదు, ఒక శివుడే కాదు, ఒక కుమారస్వామి కాదు, ఒక దేవి కాదు, అందరి దేవతల యొక్క స్వరూపుడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు వెంకటేశ్వరానికి మనం వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కాదు, ఒక హయ్యర్ పవర్, ఒక శక్తి. వెంకటేశ్వర స్వామి అంటే దేవుడు, ఒక అత్యతమైన శక్తి. లోకం అంటే పంచభూతాలు, లోకం అంటే ఈ పంచభూతాలు ఉన్నటువంటి జీవకోటి. ఈ పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నారో మన జీవుని కూడా వాడే నియమిస్తూ ఉంటాడు. వీటినే మనం ప్రభువు అని పిలుస్తాం. ప్రభువు అంటే యజమాని. ఈ యజమాని అంటే ఈ లోకానికి ఎవరైతే స్వామో, వెంకటేశ్వర స్వామి అంటే యజమాని. అంటే ఎవరికి యజమానైనా లోకంలో ఉంటుంది జీవకోటికి అందరికి యజమాని. అంటే ఆయన శరణాగతి మనం చెందామనుకోండి, ఆయన పాదాలను ఆశ్రయిస్తామనుకోండి, ఆయన శరణాగతి చెందితే మిమ్మల్ని ప్రారంభం ఏం చేయదు, మీకు ఏం చేయదు. శరణాగతి చెందిన వాడికి ఇంకా ప్రారంభం ఎవరు అనుభవిస్తారు? ప్రారంభం అనుభవించడానికి దొంగనైనా ఉండాలి. ఆ దొంగడాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర పాదాల దగ్గర పెట్టేశామనుకోని ఇంకా ప్రారంభం ఎవరు అనుభవిస్తారు? విధి ఎవరు అనుభవిస్తారు? విధి అనుభవించడానికి ఎవరు ఉంటారు? మా విధి ఎలా ఉండండి, మా కర్మ ఎలా ఉంది అంటూ ఉంటారు మాటల సందర్భంలో. మనం శరణాగతి పరమేశ్వరుడికి శరణాగతి పొందితే వాడికి విధి లేదు, ప్రారంభం లేదు. ఇంకా ఎవరైతే ప్రారంభం అనుభవిస్తాడో, ఎవరైతే నేను కర్మ అనుభవిస్తున్నాను విధి అనిపిస్తున్నాను ఎవరైతే బాధపడతాడో, ఆ బాధపడేవాడిని ఈశ్వరుడికి ఇచ్చేస్తే నేను బాధపడటానికి ఎవడం ఉండదు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటీ ఏంటి? తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ వస్తుంది కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటీ రాదు. అదేవిధంగా ఎవడైతే విధిని అంటే నేను ప్రారంభం చేస్తున్నామని మా కర్మ ఎలా ఉంది అనుకునేవాడిని ఎవడైతే ఈశ్వరుడికి అర్పించేసాడో వాడికి ప్రారంభం లేదు, విధి లేదు, ఏమి లేదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే చనిపోయిన తర్వాత ఏమొస్తుంది, మీ శరీరం చనిపోయేది ఏమొస్తున్నది ఎదురైంది. మీరు జీవించినంత కాలం మలికిపురంలో హ్యాపీగా జీవించేయచ్చు. మీకు ధనం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా అర్థమవుతుందంటే, మీ ధనం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పాండిత్యం ఉన్నా పాండిత్యం లేకపోయినా హాయిగా సుఖంగా జీవించేయచ్చు. శరణాగతి పొందిన వాడికి విధి ఇదేమిటి? శరణాగతి పొందిన వాడికి విధి ఏంటి? వాడికి కర్మ ఏంటి? వాడికి ప్రారంభం ఏంటి? అంటే మనం ప్రారంభం అనిపిస్తున్నా, కర్మ అనిపిస్తున్నా, బాధ అనిపిస్తున్నా అంటే ఆ జీవుడు శరణాగతి పొందలేదన్నారు. మోక్షం అంటే ఏమిటి అని ప్రశ్న సరే జరుగుతున్నాడు. మోక్షం అంటే ఏమిటి? భగవాన్ ఏమంటున్నారంటే మోక్షమా ఎవడికి? దేని నుండి మోక్షం అంటే విడుదల. దేని నుండి నువ్వు విడుదల పొందుతావు? ఏమంటే దుఃఖం నుండి, సంసార బాధల నుండి అంటున్నాడు. దుఃఖం నుంచి విడుదల పొందటం మోక్షం. దేని నుండి కావాలి? దుఃఖం నుండి కావాలి. మీరేమంటున్నారంటే నాకు దుఃఖం ఉంది, ఆ దుఃఖంలో నేను బయటకు వచ్చేయాలి, అందుకే నాకు కావాలి మోక్షం అంటున్నాడు. ఇప్పుడు నీకు దుఃఖం ఉంటే నష్టం ఏంటి? వీడికి అందరికీ దుఃఖం ఉందనుకోండి, నష్టం ఏంటి దానివల్ల? వీడి దుఃఖం ఉండకూడదు అనుకుంటున్నాడు. ఇంకేదంటే మన స్వరూపంలో దుఃఖం ఉండాలి. ఇప్పుడు మన స్వరూపంలో దుఃఖం ఉందనుకోండి, మన దుఃఖాన్నే కోరుకుంది. మన స్వరూపంలో శాంతి ఉంది, సుఖం ఉంది, దుఃఖం లేదు. మన స్వరూపంలో దుఖం లేదు కాబట్టి దుఃఖం ఉంటే, దుఃఖం వస్తుంటే మనం వద్దు వద్దు దాన్ని బయటికి గెంటేయడానికి చూస్తాం. మన స్వరూపంలో ఏదైతే లేదో అది వస్తే మటుకు బయటికి గెంటేస్తాం. మన స్వరూపం అనేది శాంతి అని, శాంతి శాంతి వచ్చినప్పుడు మనం సుఖంగా ఉంటాం. అశాంతి వస్తుంటే మటుకు ఏంటి అశాంతి వస్తుంది, అశాంతి వస్తుంది దాన్ని గెంటేయడానికి బయటకు చూస్తాం. మన లోపల ఏదైతే లేదో, మన ఏమందరికీ చనిపోవటం ఇష్టం లేదు. మనందరికీ చావు వస్తుంది అనుకుని చనిపోవటం ఇష్టం లేదు. ఇంకే మన హృదయంలో చావు లేని వస్తువు ఏంటంటే అది మనమై ఉన్నాం. మన హృదయంలో చావు లేని వస్తువు ఉంటుంది, అది మనమై ఉన్నాం. అయితే మనకు చావు అంటే ఇష్టం ఉండదు. ఇంకేదో చావు లేని వాళ్ళం కాబట్టి మనం
అయ్యా ఇది జ్వరం నిజం కాదు, మళ్ళీ మందులు వాడితే అది పోతుంది, అలాగే దుఃఖం కూడా నిజం కాదు, విచారణ చేస్తే అది పోతుంది. ఈ శరీరానికి వచ్చే జ్వరం ఎటువంటిదో, మనసుకు వచ్చే దుఃఖం కూడా ఎటువంటిదో. శరీరానికి మందు వాడాలి, ఈ దుఃఖం ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అని మీరు విచారణ చేస్తే దుఃఖం పోదు. విచారణ చేయాలనుకోండి, అలా జన్మలో జరపడం ఉంటుంది. నాకు దుఃఖం వస్తుందని అడుగుతున్నా భగవాన్ అంటున్నారు ఎవరికి వస్తుంది దుఃఖం అన్నారు. అంటే వీడు ఏమన్నాడంటే నాకు మనస్సుకు వస్తుంది అన్నాడు. నా శరీరానికి దుఃఖం రావటం లేదు నాకు తెలుస్తాననుకోండి, మనస్సుకు వస్తాం దుఃఖం, శరీరానికి దుఃఖం రావటం లేదు మనసుకు దుఃఖం వస్తుంది, మనసులోనే దుఃఖం వస్తుందని తెలుస్తుంది అన్నారు. ఎప్పుడు మనసులోనే వస్తుంది, అది నీవా అన్నారు భగవాన్. ఏది ఆ మనస్సు నువ్వా అన్నారు. ఇప్పుడు మనస్సు నువ్వు అనుకో, మనస్సు నువ్వైనప్పుడు గాఢ నిద్ర నుంచి అందులోంచి ఎందుకు ఏర్పడిపోతున్నావు, అదే నువ్వైతే అందులోంచి నువ్వు ఏర్పడకూడదు. మనస్సే నువ్వైతే గాఢ నిద్రలోంచి మనస్సులోంచి మనస్సుని సెపరేట్ అవ్వకూడదు. నువ్వు గాఢ నిద్రలో మనస్సు నుంచి నువ్వు సెపరేట్ అయిపోతున్నావు. నీకు మన దుఃఖం ఎక్కడుంది, మనస్సులో ఉంది. గుణాలు ఎక్కడున్నాయి, మనస్సులో ఉన్నాయి. వాడు ఇలా అందరిలోనే దేవుడు ఉన్నాడు, అందరిలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మనిషి ఒక మనిషి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు, కారణం ఉంటాడు గుణాల కారణం. ఇది బాగా అర్థం చేసుకుంటుంది. మన అందరిలోనే భగవంతుడు ఉన్నాడు, కానీ ఒక రకమైన ఒక మనిషి ఒక రకంగా మాట్లాడతాడు. ఒకడు సమోగుణం మాట్లాడుతాడు, ఒక రజోగుణంతో మాట్లాడతాడు, ఒక సత్వగుణంతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యి వాడు గుణాలలో, వాడు గుణాల వల్ల వాడు అలా మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళని ఈశ్వరుడు దానికి సంబంధం లేదు. ఆ మనిషి ప్రవర్తన వాడు గుణాన్ని బట్టి ఉంటుంది, వాడి మాట కూడా గుణాన్ని బట్టి ఉంటుంది, వాడి బిహేవియర్ కూడా గుణాన్ని బట్టి ఉంటుంది. అయితే గుణాలన్నీ ఎక్కడున్నాయి, మనస్సులోనే ఉన్నాయి. గుణాలు ఎక్కడున్నాయి, మనస్సులో ఉంది. ప్రకృతి ఎక్కడుంది, మనస్సులో ఉంది. దుఃఖం ఎక్కడుంది, మనస్సులో ఉంది. అయితే మనస్సు నువ్వా, ఇప్పుడు మనస్సు నువ్వైతే గాఢ నిద్రలోంచి మనస్సులోంచి నువ్వు వేరుపడకూడదు. మనస్సు నిజంగా నువ్వైతే గాఢ నిద్రలోంచి నువ్వు అందులోంచి బయటికి రాకూడదు. మీరందరూ ఎవరైనా దుఃఖపడుతున్నారనుకోండి, గాఢ నిద్రలో దుఃఖం ఉండదు. ఎంచది ఎవరికైతే దుఃఖం వస్తుందో వారు గాఢ నిద్రలో లేరు. మనం కాని దాంట్లో నుంచి మనం వేరుపడాలి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే వేరుపడాలి. మన దేహం అంటే బాగా ఇష్టం, దేహం అంటే అందరికీ చాలా బాగా, ఎవరి దేహం వాళ్ళకి బాగా ఇష్టం. కానీ ఎంత ఇష్టమైనా దేహం ఏదో రోజు ఉంటుందో అందులోంచి విడిపోవాలి, అందులోంచి మనం విడిపోవాలి. ఏం చేసి విడిపోలేదు, మనం కాదు కాబట్టి, అది మనం కాదు కాబట్టి. మనస్సుకి నువ్వు మనస్సువా, అయితే మనస్సులో దుఃఖం ఉంది అంటున్నావు. ఇది బాగా అర్థం చేసుకుంటే ఏం లేదు, పెద్ద కష్టపడిపోక్కర్లేదు. నీకు మనస్సులో దుఃఖం ఉంది అంటున్నావు, అయితే మనస్సు నువ్వా, మనస్సు కాదు నువ్వు. దాంతో తాదాత్మ్యం పొందుతున్నావు అంటే ఆ తాదాత్మ్యం వల్ల నీకు దుఃఖం వస్తాను, తాదాత్మ్యం వల్ల నీకు దుఃఖం వస్తాను. రోగం నీకు ఎప్పుడు ప్రవేశించిందో నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే రోగం యొక్క ముగింపు నువ్వు చూడవచ్చు. అలాగే అజ్ఞానం ఎప్పుడైతే నీకు ప్రారంభించిందో తెలియకపోయినా విచారణ చేస్తే దాన్ని పోగొట్టుకోవచ్చు. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానం మనల్ని సుఖపెట్టినట్టు ప్రపంచంలో ఏది సుఖపెట్టలేదు. మీకు జ్ఞానం లేదనుకోండి, మీ పుట్టినటువంటి మీరు 100 ఎకరాలు తెచ్చుకున్నారనుకోండి, మీకు సుఖం రాదు. ఉదాహరణ చెప్తున్నా, మీ జ్ఞానం మిమ్మల్ని సుఖపెట్టినట్టు ఏది మిమ్మల్ని సుఖపెట్టలేదు. ఏమన్నా సరే వాడి జ్ఞానమే వాడు ఆత్మజ్ఞానమే వాడిని సుఖపెడుతుంది. బయట వస్తువులు ఆయన పెద్ద సుఖపెట్టలేదు. ఇదే బయట వస్తువులు బాడీకి కంఫర్ట్ తీసుకొస్తారు. ఇదే ఇక్కడ కొంచెం వేడిగా ఉంది, ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నా కొంచెం గాలేస్తుంది, అంతవరకు దాని ప్రయోజనం అంతే. ఈ ఫ్యాన్ నా లోపల శాంతిని తీసుకురాలేదు, ఈ ఫ్యాన్ నా లోపల జ్ఞానాన్ని తీసుకురాలేదు. ఆ ముముక్షత్వం, ఈ ఫ్యాన్ నా లోపల ముముక్షత్వం నాకు తీసుకురాలేదు. ఉరికైతే శరీరానికి కొంచెం ఉరికి లేకుండా, కొంచెం వేడి లేకుండా, కొంచెం గాలి సప్లై చేస్తుంది. అది దేహానికి అది చేసి పనులు చేస్తుంది, కానీ తన చేతకాని పని చేయమని అడగకూడదు. ఫ్యాన్ నాకు మోక్షమని ఫ్యాన్ అడగకూడదు. ఏ మనిషి అయితే ఆ మనిషికి చేతకాని పని ఆ మనిషిని మనం అడగకూడదు. ఏ మనిషికైతే ఏ పని చేత కాదు ఆ మనిషిని మనం ఎందుకు అడుగుతాం అనుకోండి, ఆ పని చేసి పెట్టమని వాడు తప్ప కాదు మన తప్ప. ధ్యానం బాగా చేయగా చేయగా, అదే విచారణ బాగా చేయగా చేయగా నీకు మనస్సు సూక్ష్మం అవుతుంది. అంటే మనస్సు బుద్ధి సూక్ష్మం అవుతుంది, దానికి ఏకాగ్రత వస్తుంది. విచారణ చేసినా ఏకాగ్రత వస్తుంది, ధ్యానం చేసినా ఏకాగ్రత వస్తుంది, జపం చేసినా ఏకాగ్రత వస్తుంది. కృష్ణుడు యజ్ఞంలో జప యజ్ఞము నేను అన్నాడు. అంటే మీరు ఏదో ఒక డివైన్ నేమ్ తీసుకుని మీరు జపం చేయగా చేయబడి మీకు ఉపయోగం లేని తలంపులు ఆగిపోతాయి. మేము ఉపయోగం లేని మీకు ఉపయోగం లేని తలంపులు రావటం ఆగిపోతాయి. అప్పుడు ఉపయోగం లేని తలంపులు ఎప్పుడైతే ఆగిపోయాయి, ఉపయోగం లేని మాటలు మాట్లాడరు, ఉపయోగం లేని పనులు చేయరు. తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పనికేస్తాం. అంటే ఉపయోగం లేని తలంపులు మనకి ఎప్పుడైతే రావు, అప్పుడు ఉపయోగం లేని మాటలు మాట్లాడడం, ఉపయోగం లేని పనులు చేయడం, ఆ పనులు చేయడం. అంచేది మనం తలంపుల విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండదు. శరీరం చనిపోయిన తర్వాత ఏమవుతాం వదిలేదు. ముందు మలిపురం ఉన్నంతకాలం సుఖంగా బతికేయచ్చు. శరీరం చనిపోయిన తర్వాత ఏదో ఏమవుతాం ముందేసి అక్కడ బతకాలి కదా సుఖంగానే. మీకు వేదాంతం చెప్పు ఇప్పుడు ఉండే మీకు దుఃఖం వచ్చినా పర్లేదు, చచ్చిపోయిన తర్వాత మీ శవాన్ని వలకాడిలో పడేసిన తర్వాత తర్వాత ఏదో వస్తుందంట, తర్వాత ఏదో మాట అంటే ఇప్పుడు ఇప్పుడు అసలు మీరు కొంత సుఖం అందాలి కదా. మీకు మీరు పూజ చేసుకోండి, చచ్చిపోయిన తర్వాత మీకు మోక్షం అంటే ఎందుకు వచ్చిన మాటలకి. ముందు చనిపోయిన తర్వాత ఏమవుతారు మీరు మీరు ఆచరించిన ముందు మీరు సుఖంగా బతకాలి కదా. ఈ లోకంలో శరీరం ఉన్నంతేమో మనం బతకాలి కదా, శాంతిగా బతకాలి కదా, సుఖంగా బతకాలి కదా. మీ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మీ పరిస్థితులు మీకు అనుకూలం కన్నా ప్రతికూలం కన్నా సుఖంగా బతికేయచ్చు. ముందు ఈ ప్లానెట్ లో ఉన్నప్పుడు సుఖంగా, తర్వాత శరీరం మరణించిన తర్వాత తర్వాత చూద్దాం. అంటే మన స్వర్గలోకానికి వెళతారు, నరకలోకానికి వెళతారని చెప్తారు కదా మన పురాణాలు. వాటిలో నిజంగా పంపుతారు, కొంతమంది నరకానికి పంపుతారు, కొంతమంది స్వర్గానికి పంపుతారు. ముందు స్వర్గానికి పంపిన తర్వాత నరకానికి పంపుతారు, ముందు నరకానికి పంపిన తర్వాత స్వర్గానికి పంపుతారు. కొన్ని ఆ లోకాలు ఉంచుతారు. ఇంకా ఈ మనస్సు పొందవలసిన అనుభవాలు కొన్ని ఉంటాయి. ఆ అనుభవాలు అక్కడ పొందిన తర్వాత మళ్లీ మలిపురం తీసుకొస్తారు. అంటే మనస్సు పొందవలసిన అనుభవాలు కొన్ని ఉంటాయి. అదే అనుభవాలు అనుభవం ద్వారా కానీ జీవుడు నేర్చుకోలేడు. మీరు ఒకటే వాటి ఇంట్లో మీ ఆయన అనుభవం మీరు తీసుకోలేరు. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేయండి, వలకాట్లోకి వెళ్ళి వరకు మీరు కాపురం చేయండి. భార్య అనుభవం భర్తకు రాదు, భర్త అనుభవం భార్యకు రాదు. ఎక్కడో మాట ఎందుకు? అది మీరు ప్రాక్టీస్ చేసి మీరు సొంతంగా పొందవలసినటువంటి పొందితే లోపల ఆ జీవుడు పొందవలసినటువంటి లెసన్స్ నేర్చుకుంటే అనుభవం వస్తున్నా. కానీ ఒకే ఇంట్లో మాత్రం చేయాలి, ఎవరి అనుభవం ఆడదే. నా అనుభవం నీకు రాదు, నీ అనుభవం నాకు రాదు. నా మాటలు ఇష్టం లేకపోతే మీరు కాదని ఇష్టం, కానీ అనుభవాన్ని మీరు కాదని లేదు. కబురు వల్ల కాకరకాయల వల్ల మీరు ఐశ్వర్యాన్ని సంపాదించగలిగే మోక్షం ఎలా వస్తాం మీకు? కొంతమంది చచ్చే వరకు కబులతో కాలక్షేపం చేస్తారు. క్రియాత్మకంగా ఏముండరు వాళ్ళు. ఇక ఆ నిమజ్జనం, ఈ నిమజ్జనం, ఏ చెట్ల కిందో అరుగుల మీద కూర్చోవడం, చుట్టలు కాల్చుకోవడం, కాలక్షేపం చేయటం, వాళ్ళ వల్ల ఏమీ వాడు దమ్ముడి పని అవ్వటం. ఇక్కడ నుంచి మా మహాత్మా గాంధీజీ గారి దాకా విమర్శించటం. ఆ మలిపురంలో ఈ చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మలిపురంలో గొడవల మొదలు మహాత్మా గాంధీజీ గారిని విమర్శించటం. వాళ్ళ వల్ల దమ్ముడి పని అవ్వదు. క్రియాత్మకంగా వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళని చూసి మనం ఆయన పాడు చేసుకోకూడదు. ఇప్పుడు నోరు ఉంది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. యాక్షన్ లేదు అసలు వాళ్ళకి, యాక్షన్ ఉండనే ఉండదు. వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు అసలు. ఒక ఒకింట్లోనే ఒకరికి సత్వగుణం ఉంటుంది, ఒకరికి రజోగుణం ఉంటుంది, ఒకరికి తమోగుణం. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు అంతే. ఆ సత్వగుణం మనిషి ఉన్న స్టాండర్డ్ రజోగుణం ఉన్నవాడికి అర్థం కాదు, ఒకింట్లోనే అర్థం కాదు. మణిపురంలో సత్పురుషులు ఉన్నారనుకోండి, ఆ సత్పురుషులు ఉన్నప్పటికీ మనకు వాళ్ళతో స్నేహం చేయాలనే బుద్ధి కలగదు మనకి. ఏంటి లోపల పుణ్యఫలం లేక పూర్వజన్మలో మనం ఏమైనా మంచి కర్మలు చేస్తే, మంచి పనులు చేస్తే, మంచి ఆలోచనలు ఆలోచిస్తే, ఎవరికైనా నిర్మాణాత్మకంగా ఎవరైనా మన వారికి మనం సహాయ సహకారములు అందిస్తే, ఎవరైనా ఎవరైనా ఏదైనా విషయంతో వారు బాధపడుతుంటే కనీసం మనసులో అయ్యో అని కనీసం ఎప్పుడైనా అనుకుంటే, వాళ్ళకి సత్పురుషులతో సహవాసం చేయాలనిపిస్తున్నా. కానీ సత్పురుషులు నీ పక్కన ఇంట్లో ఉన్నా నీకు వాడు కూడా చెయ్యాలనిపించదు. ఇంకది కారణం నీకు అర్హత లేదు, యోగ్యత లేదు. అదే రమణ మహర్షి గారు చెప్పింది, మీరు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు. మనకు కళ్ళు ఉన్నాయి కానీ చూచే అర్హత లేనప్పుడు చూడలేదు. చెవులున్నా విని అర్హత లేనప్పుడు వినలేదు. ఈ కళ్ళు చెవులు గోడలు ఉడికి వినేవాడు లోపల ఉన్నాడు. విజన్ శృణు అంటే నీ చెవులు ఎక్కడ ఉంటే నువ్వు వినవు. నువ్వు చెవులు ఎక్కడ ఉన్నంత మాత్రం చేద్దాం. వినేవాడు లోపల ఎవరైతే వింటున్నాడో, ఎవరైతే శ్రవణం చేస్తున్నాడో వాడెక్కడ ఉంటే చెవుల ద్వారా వింటాడు. కానీ ఆ వినేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, రాజు ఇక్కడ చెవులు ఉన్నా వినడు. ఈశ్వరుడు పెరుమాళ యొక్క పాదాలు పట్టుకుని వేలాడుతుంటే ఎలా ఉంటుందో, హోలీ కంపెనీని పట్టుకుని అలా వేలాడుతున్నప్పటికీ నీకు మోక్షం వచ్చేస్తుంది. మనకు భగవంతుడు అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ భగవంతుడి కల్పించిన విషయాలంటే ఎక్కువ ఇష్టం. జనరల్గా మనకు భగవంతుడు అంటే ఇష్టం ఉండదు, ఆయన కల్పించిన విషయాలు ఆర్దర్శ అంటే బాగా ఇష్టం మనకి. ఫారెస్ట్ అంటే బాగా ఇష్టం, అంటే నీకు ఆత్మని ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, విచారణ చెయ్యి, అది నిరంతరం చేస్తుంటే నీ బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, సూక్ష్మం వస్తుంది. ఇప్పుడు మనకి బాగా తెలివైన వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకున్న బుద్ధిలో ఏకాగ్రత మనకు ఉండదు. మన బుద్ధి స్థూలంగా ఉంటుంది, వాళ్ళది సూక్ష్మంగా ఉంటుంది. ఈ భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే చచ్చిపోయిన కూడా వదిలేని, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం కూడా ముందు మలికిపురం ఉన్నప్పుడే కొన్ని రోజులు గడవాలి కదా మనకి. నువ్వు బుద్ధి సూక్ష్మం చేసుకో, చనిపోయిన తర్వాత గడవద్దు. అసలు నువ్వు జపం చేస్తా అంటే ఈశ్వరుడు యొక్క నామాన్ని ఏదో ఒక నామాలు జపిస్తుంటే, ధ్యానం చేస్తుంటే, విచారణ చేస్తుంటే నీ బుద్ధి సూక్ష్మం అవుతుంది. మనం ఏదో పుస్తకం చదువుతున్నాం అనుకోండి, వెంటనే గ్రహించవచ్చు బుద్ధి సూక్ష్మత ఉంటే. ఆ బుద్ధి సూక్ష్మత లేకపోతే ఒకసారి చదివి నాలుగు సార్లు చదవాలి. ఆ బుద్ధి అంటే ధ్యానం వల్ల బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, జపం వల్ల బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. చనిపోయిన తర్వాత వదిలేయినా కూడా స్వర్గలోకానికి వెళ్తాం, నరకలోకానికి ముందు ఇక్కడ చూద్దాం. ఆ ప్రాక్టీస్ వల్ల, జపం వల్ల, నిరంతరం జపించడం వల్ల బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, తర్వాత నిరంతరం ధ్యానం చేయటం వల్ల కూడా బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఆ రెండు నీకు ఇష్టం లేకపోతే విచారణ చేయటం వల్ల కూడా, ఎంక్వైరీ చేయటం వల్ల కూడా, సెల్ఫ్ ఎంక్వైరీ చేయటం వల్ల కూడా బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. అంటే మీకు మీకు బుద్ధి సూక్ష్మత పెరిగిపోయింది పదార్థంలోంచి పరమార్థంలోకి వస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేత్రను పట్టుకుని ఉన్నాం. మనం దేన్ని పట్టుకుని ఉన్నాం, నేత్రను పట్టుకుని ఉన్నాం. అంటే మనకు బుద్ధి సూక్ష్మత పెరిగిపోయింది, నేత్రను విడిచిపెట్టి స్పిరిట్లోకి వస్తూ ఉంటాం. అంటే ధ్యానం చేయటం వల్ల కానీ, జపం చేయటం వల్ల కానీ, విచారణ చేయటం వల్ల కానీ నీకేమవుతుందంటే బుద్ధికి ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది. చేసి ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అప్పుడు మీకు రిజల్ట్స్ అనుకూలంగా వస్తాయి. అంటే నీకు అప్పుడు పదార్థంలో నుంచి పరమార్థంలోకి మీ మనస్సు తిరుగుతుంది, పదార్థం మీద అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది, పరమార్థం మీద అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది, ఆకర్షణ. అంటే లోకంలో మనకు చాలా ఆకర్షణ ఉన్నాయి. ఆ ఏకాగ్రత పెరిగిపోయింది, పవిత్రత పెరిగిపోయి ఆకర్షణ నుంచి మనసు లోపలికి వచ్చి పరమాత్మకు మనస్సు ఎక్కువ అటు ఉపసంహరించుకుంటూ ఉంటుంది. మరి దేన్ని తెగపడదు. ఆ లోపల ఉన్న సద్వస్తు నీకు అందినప్పుడు, ఆ సద్వస్తు నీకు అందినప్పుడు పంచదార డబ్బాలో పడేసిన క్షేమ పంచదారని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఈ బుద్ధి లోపల సద్వస్తువుకు అంటుకున్నప్పుడు దాని రుచి, ఆ హృదయంలో ఉంటున్న పరమాత్మ రుచి తెలిసినప్పుడు ఆ పరమాత్మను విడిచిపెట్టి ఎక్కడికైనా పో అన్నా అది ఎక్కడికి వెళ్ళదు. అంటే నీ బుద్ధికి తెలుస్తుంది ఆ రుచి, నీ బుద్ధి కలిగే రుచి అది తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది, బుద్ధికి సూక్ష్మత రావాలి, పవిత్రత రావాలి, ఏకాగ్రత రావాలి. ఇందులో ఏం లేదు, ఆ వాసన యొక్క వేగం వల్ల వస్తువు మనకు తెలియటండేది. అంటే అనేక జన్మల నుంచి మనం అనేక వాసనలు పోగు చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మనిషికి ఒక వాసన వేగం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఆపరేషన్ చేసి కూడా నరాన్ని ఎలా పట్టుకుంటాడో, ఏ వాసన అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో ఆ వాసన పట్టుకుని దాన్ని తొలగించేస్తే ఎప్పుడైతే వాసన నాశనం అయిందో ఆ వాసనని మీరు రిపీట్ చేయకుండా వాసనను ఎప్పుడైతే నశింప చేసుకోగలిగారో లోపల వస్తూ అప్పుడే అక్కడే శరీరం చనిపోయే వాళ్ళకి ఆటక్కర్లేని శరీరం ఉండగానే వస్తుంది మీకు రక్తం. ఈ శరీరం ఉన్నప్పుడు దానికి ఏమి సంబంధం లేదు, శరీరంలో ఒక భాగం కాదు. శరీరంలో ఒక భాగం కాదు కాబట్టి శ్మశానంలో శరీరం కాల్చినప్పుడు కూడా అది కాలిపోవాలి. నచ్చిన భర్త దొరికిన వాళ్ళకంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళకంటే శాంతచిత్తం కలగడం అదృష్టం ఉంటుంది. అంటే ఇవన్నీ దొరికినా నీకు లోపల శాంతి లేకపోతే మీకు సుఖం ఉండదు. ఇవన్నీ దొరికినా లోపల శాంతి లేకపోతే మీకు సుఖం ఉండదు. అంటే నీ ప్రశాంతమైన మనసు అదే పరమం. నీకు శాంతి, నీ మనస్సు నిదానంగా ఉంటే, నీ మనస్సు కుదిరిగా ఉంటే, అంటే నీ మనసు అనేకంగా కాకుండా ఏకంగా ఉంటే పరమస్థితికి అది తీసుకెడుతుంది, గోల్ దే డెస్టినేషన్కి. అంటే మన జీవుడి నది వెళ్ళి సముద్రంలో ఎలా ఐక్యం అవుతుందో, మన జీవుడు వెళ్ళి ఏ హృదయంలో అయితే ఐక్యం అవ్వాలో అక్కడికి ఆ స్థితిని నీకు కలగజేస్తుంది. ఈ నీకు శాంతి లేదనుకో, శాంతి లేని వాడికి ముందు ఆవేశం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఆందోళనతో ఎంతకాలం బతుకుతాం మనం? రోజు ఆందోళన వచ్చేస్తామనుకోండి, ఎంతకాలం బతకం మనం? ఆందోళనతో బతకలేం, అశాంతితో బతకలేం. రోజు ఆవేశం తెచ్చుకుంటాం అనుకోండి, ఎవరొకళ్ళ మీద ఆవేశంతో మనం బతకలేము. అయితే మీకు శాంతి చిత్తం ఉన్నప్పుడు ఆవేశం తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది, ఈ అజిటేషన్ తగ్గిపోతుంది, అప్స్ డౌన్స్ తగ్గిపోతాయి నీకు. ఇవన్నీ నీకు ధ్యానం వల్ల వస్తుంది, విచారణ వల్ల వస్తుంది. తర్వాత మనం మాట్లాడేటప్పుడు కూడా తిరిగి ఈ మాట మాట్లాడితే మనం తిరిగి మాటను ఉపసంహరించుకోవాలి, అది మాట మాట్లాడిన పశ్చాత్తాపడాలన్న మాట మనం మాట్లాడకూడదు. మనం ఉపసంహరించుకునే మాటలు మాట్లాడకూడదు, పశ్చాత్తాపడే మాటలు కూడా మనం మాట్లాడకూడదు. ముందు మాట్లాడి తర్వాత పశ్చాత్తాపడే మాటలు కూడా మనం మాట్లాడకూడదు. ముందు మనకి గాలి ముఖ్యం, తర్వాత నీరు ముఖ్యం, మూడు తర్వాత మూడు అన్నం. ముందు గాలి, తర్వాత నీరు, మూడు అన్నం. గాలి ఎలాగా తప్పదనుకోండి, మనం నీటిని తక్కించేసి అన్నానికి సెకండ్ స్పేస్ ఇచ్చేసాం మనం. ముందు గాలి, తర్వాత నీరు, మూడు అన్నం. మనం గాలికి ప్రథమ స్థానం ఇచ్చాం చచ్చిపోతాం కదా. రెండో స్థానం దేనికి ఇవ్వాలంటే నీటికి ఇవ్వాలి. ఫస్ట్ మంచి వాటర్ బాగుండాలి, రెండో స్థానం నీటికి ఇవ్వటం, రెండో స్థానం నీటికి ఇవ్వటం మానేసి అన్నానికి ఇచ్చేసాం. మనస్సును కంట్రోల్ చేసుకుంటే అంటే మనస్సు చిక్కబడకుండా మనస్సు పరచబడేటట్టు చేసుకుంటే నిజంగా ఈ మనస్సే ఆత్మకారం చెంది. శరీరం ఎవరిదంటే మనస్సుదే. ఇది మనస్సు సూక్ష్మం అయితే, మనస్సు ఏకాగ్రమైతే, మనస్సు పవిత్రమైతే ఈ శరీరం ద్వారా కూడా అనేక ఘన కార్యాలు జరుగుతూ ఉంటాయి, మహత్తర కార్యాలు జరుగుతూ ఉంటాయి. మీ ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతుంది అనుకో. లోకానికి మేలు జరగాలని మీరు అనుకోక్కర్లేదు, లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఒకటి ఒరిజినల్ గా చూడవలసింది ఏంటంటే, ఆ పవిత్రుడికే మానవ జాతి మీద ప్రేమ ఉంటుంది, పవిత్రుడు కాని వాడికి మానవ జాతి మీద ప్రేమ ఉండదు. అంటే రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేయమంటారన్నా వీడు అడిగేవాడు, అడుగుతున్నాడు భగవాన్ రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేయాలంటే భగవాన్ అంటున్నారు, నువ్వు ప్రత్యేకంగా చేసి ఏంటి, నీ స్వభావమే ధ్యానం, నీ నేచరే ధ్యానం కదా. లోపల ధ్యానం జరుగుతుంది నీకు, అది పట్టుకుంటే ఏం అక్కలు, 24 గంటలు ధ్యానం జరుగుతాను. నీ స్వభావమే ధ్యానం, లోపల నీకు ధ్యానం జరుగుతానంటుంది. ఆ ప్రవాహాన్ని నువ్వు పట్టుకోవాలి. మనస్సు అడిగితే ప్రవాహం నీకు తెలుస్తుంది, లోపల జ్ఞాన గంగ అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ధ్యానం లోపల నీ నేచరే ధ్యానం, అసలు ధ్యాన స్థితి అది. నీ మనస్సు నీ బుద్ధి స్థూల బుద్ధి వల్ల నీకు అది అనుభవంలోకి రావటం లేదు. అంటే నీకు సూక్ష్మ బుద్ధి వస్తే అనుభవంలోకి వస్తుంది. రోజుకి నీ గంటలన్నీ పెట్టుకోక్కర్లేదు నువ్వు. ధ్యానం ఎప్పుడు అవకాశం ఉంటుంది ధ్యాన స్థితి. అది కొంతమందికి ఏంటంటే ధ్యాన స్థితి అది వచ్చేస్తుంది, సహజంగా వచ్చేస్తా ఉంటుంది. అదే రమణ మహర్షి గారికి అనుకోకుండా ధ్యానం వచ్చి మీద పడింది. నీ బొట్టి వాడికి ఇంటికాడ పని ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు వాళ్ళ అమ్మగారు. ఏమన్నాడు, నీ బొట్టి వాడికి ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు వాడు. అంటే ధ్యానస్థితి కావాలని తెచ్చుకోవడం వచ్చి మేల పడతాను ధ్యానస్థితి. అంటే నీ బోటి యోగికి ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అని అన్నాడు. అంటే మాకైతే కోపం వస్తుంది. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నిజమేది, అతను చెప్పింది నిజమే, ఎక్కడికైనా పొమ్మంటున్నాడు, ఎక్కడికైనా పోవాలి. మనం నిజంగా మనకి ఇంటి చోటు పనే ఉంది, ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైతే పోవాలనుకుంటున్నాడు. వాళ్ళ అన్నగారికి అది అనిపించింది కూడా అరుణాచలేశ్వరుడే. మనం ఏమనుకుంటామంటే అన్నయ్య అంటున్నాడు అనుకుంటాం, అన్నయ్య అంటాం కదా, అనిపించింది కూడా అరుణాచలేశ్వరుడే. అంటే ఎక్కడికి పోవాలి, అప్పుడు దాకా ఇంకా అరుణాచలం వెళ్ళాలని దృష్టి లేదు. ఎక్కడికి పొమ్మంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎవరో ఎవరో పరాయి వాళ్ళు వచ్చి భగవంతుడు నువ్వు అరుణాచలం వెళ్ళని చెప్పలేదు. ఆయన హృదయాంతరాలనుంచి అరుణాచలం 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 అరుణాచలం. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి, ఎన్ని జన్మల్లో పుణ్యకర్మలు చేయండి, ఎన్ని జన్మల్లో మీరు అధ్యయనం చేయండి, ప్రవచనం చేయండి, కానీ ఎప్పుడైనా సాక్షాత్కారం అనేది హృదయంలోనే పొందాలి. మీరు సాధక అనేక జన్మల్లో మనం సాధకులుగా ఉంటారు. ఇక 100 ఏళ్ళు బతికాం, 70 ఏళ్ళు బతికాం, ఇదంతా అనవసరం. అనేక జన్మల్లో మనం సాధన చేస్తూ సాధకులుగా ఉంటే ఏదో ఒక జన్మలో ఆ వస్తువు మన హృదయంలో అనుభవంలోకి వస్తుంది. అంటే అనేక జన్మల్లో ఇప్పుడు మనం బతుకుతున్నాం, మన శవాలను రోడ్ల మీద తిప్పుకుంటున్నాం, కానీ మనం సాధకులుగా లేము. అనేక జన్మల్లో ఎవడైతే సాధకులు సాధన చేస్తూ వస్తున్నాడో, బహు శరీరాల్లో వాడు సాధన చేసుకుంటూ వస్తున్నాడో, వాడికి హృదయంలో కడుక్కుని ఆకాశంలో మెరుపు ఎలా మెరుస్తున్నాడు, హృదయంలోనే వాడికి దైవ దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. పొందవలసింది హృదయంలో ఈనాటికైనా ముందు నాటికైనా. ఆ జన్మాంతర అనుభవం చూడండి, ఎక్కడికి పోవాలి, హృదయంలోంచి అరుణాచలం అరుణాచలం అరుణాచలం. అంటే ఆయన శరీరం అక్కడ ఉండవలసి ఉంది, ఆయన దేహం అక్కడ ఉండవలసి ఉంది. అంటే టీచింగ్ అరుణాచలం కేంద్రంగా పెట్టుకుని ఈశ్వరుడు నిర్ణయించాడు, ఈశ్వరుడు నిర్ణయించాడు. అంటే టీచింగ్ కోసం ఆత్మ సాక్షాత్కారం మధురలోనే జరిగింది దానికి, కానీ టీచింగ్ కోసం పరమేశ్వరుడు శరీరాన్ని తీసుకొచ్చి అరుణాచలంలో పెట్టాడు. నువ్వు పైకి రాళ్ళ గుత్తలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు, కానీ జీవకోటకు నువ్వు చేసే మంచి నేను చెబుతామంటే నేను చెప్పటం నీకు ఇష్టం ఉంటాం లేదు, నేను చెబుతాం నీకు ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోతే నేను చెబుతున్నాను అబదీక్షని చిన్న ఆశ్చర్యదించు. కొంతకాలం చేసిన తర్వాత ధ్యానం సహజమవుతుంది, ఇప్పుడు కాదు కదా అని కృష్ణించే వాడు అడుగుతాడంటే భగవాన్ ఏమంటున్నారంటే, అది నీకు ధ్యానం సహజస్థితే, ధ్యానం అనేది సహజంగా నీ లోపల జరుగుతూ ఉంటుంది, ఈ ధ్యానం చేయగలరు, మీ హృదయంలో జరుగుతున్న ధ్యానం మీకు సహజంగానే జరుగుతుందన్న సంగతి కొంతకాలానికి తెలుస్తుంది. మీకు తెలియనప్పుడు కూడా సహజంగా జరుగుతూనే ఉంటుంది, కానీ కొంతకాలం ఎఫర్ట్ చేశాకే తెలుస్తుంది సహజంగానే అక్కడ ధ్యానం జరుగుతానని. అంచేత ఈ స్వభావం ధ్యానానికి భిన్నం కాదు, ఈ స్వభావం జ్ఞానానికి భిన్నం కాదు, ఈ స్వభావం శాంతికి భిన్నం కాదు, ఈ స్వభావం అమృత స్థితికి భిన్నం కాదు. ఉన్నదంతా నీ స్వరూపంలోనూ ఉంది. ఈ స్వరూపమే ధ్యానం, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ముక్తి, నీ స్వరూపమే అంతా నీ స్వరూపంలోనూ ఉంది. అంటే ఎప్పుడైతే ముక్తి అంటే ఏమో దేవుని స్వరూపం పొందటమే ముక్తి. ఈశ్వరుని భగవంతు యొక్క స్వరూపాన్ని మనం పొందటమే ముక్తి. కృష్ణ అడిగే వాడు ముస్లిం ఏమంటాడంటే, ఏమడుతున్నాడు ఇప్పుడు మన గురించి అడుగుతున్నాడు, ఆత్మవిచారణ ముఖ్యమే గాని మోక్షకాంక్ష ముఖ్యమే గాని మోక్షం పొందటమే, మోక్షం పొందటమే జీవుడి యొక్క లక్ష్యమని అని ఇటువంటి మాట వింటూ కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబంలోని సభ్యులు విడిచిపెట్టి ఎక్కడికైనా పాడిపోవడం నైతికంగానో ధర్మమేనా ధర్మమేనా అని అడిగేవాడు అడుగుతున్నాడు. అంటే ఆత్మవిచారణ పేరు మీద మోక్షం పేరు మీద కుటుంబ విలీన కుటుంబాన్ని చెల్లించడం నైతికంగా ధర్మమేనా అడగవలసింది అడుగుతున్నాడు. చెల్లించడం చెల్లించకపోవటం వాడి చేతిలో లేదు, చెల్లించడం చెల్లించకపోవటం వాడి చేతిలో లేదు. శరీర ప్రారంభాన్ని బట్టి అది ఉంటుంది, చెల్లించడం చెల్లించకపోవటం అది మన చేతిలో లేదు. ఆ దేహ ప్రారంభంతో ఈతో మనం ఎక్కడ ఉండాలో ఏంటంటే మరుగుపడంలో ఉంటాం, ఎక్కడ ఎక్కడ దేహ ప్రారంభం అంటే అక్కడ ఉంటాం. కొంతమందికి అరుణాచలం వెళ్ళాలి, అప్పుడు ఆరు నెలల నివాసం చేయాలి, సంవత్సరం నివాసం చేయాలని అనుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళకుండా చదివి చచ్చిపోతారు. కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, సంవత్సరాలు గడపడే కానీ ఆ కాలు మటుకు గడప దాటదు. ఇంక అలా అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి అనుకుంటారు, కాశీ వెళ్ళకుండానే ఆ దేహ ప్రార్థన లేనప్పుడు కాశీ కూడా వాళ్ళు చూడలేరు. కాశీ అంటే ప్రకాశం, ప్రకాశం మన హృదయంలోనూ ఉంది. కాశీ అంటే వెలుతురు, లైట్, అది మన హృదయంలో. అంటే నువ్వు విడిచిపెట్టాను విడిచిపెట్టకపోవడం నీ చేతిలో లేదు. అంటే కుటుంబం యొక్క డ్యూటీని విడిచిపెట్టావా విడిచిపెట్టకపోవడం అనేది నీ చేతిలో లేదు. ఇప్పుడు భగవాన్ ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు, ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు, కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అరుణాచలం వచ్చి పెద్ద కుటుంబంలో పడ్డాడు, పెద్ద కుటుంబంలో పడ్డాడు. రమణ మహర్షి గారి గురించి ఒక వాక్యం చెబుతారు, ఆయనకి భార్య లేదు కానీ సంసార లక్షణాలు అన్నీ ఉన్నాయి. రమణ మహర్షి గారికి భార్య లేదు కానీ సంసార లక్షణాలు ఉన్నాయి, వంట పెంట మొత్తం అన్ని మామూలుగా మన మరి రోజు ఆశ్రమం కదా, ఆశ్రమంలో ఏది తప్పుకు నీవు వంట చూసుకోవడం అన్ని అన్ని కార్యక్రమాలని. అంటే దానికి ఒక ఇల్లు విడిచిపెట్టి పారిపోయి వచ్చాడు, పారిపోయి వచ్చినప్పుడు వీడు పెద్ద కుటుంబంలో పడ్డాడు, పెద్ద కుటుంబాన్ని నిర్వర్తించవచ్చు. ఇంట్లో ఉంటే నలుగురు ఉంటారు, ఇక్కడ వేలు మంది ఉన్నారు. అదే రామకృష్ణుడు కూడా శారత్తుడు అదే చెప్పుకోడు, నీకు ఎవరైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో, ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు నేను అమ్మ అమ్మ అని పిలుస్తారు, ఇప్పుడు లోకంలో కొన్ని కోట్ల మంది నేను అమ్మ అని పిలుస్తారు. అంటే నీ పిల్లలు వేరే నువ్వు అనుకోవద్దు, పిల్లలు ఉంటే ఇద్దరే పిలుస్తారు నేను అమ్మ అమ్మని, ఇప్పుడు ప్రపంచం అంతా నేను అమ్మని పిలుస్తాను. అంటే నువ్వు నైతిక ధర్మమేనా ధర్మమేనా అని అడుగుతున్నాడు. అంటే ఏమిటంటే ధర్మం అంటే ఇక్కడ ఎలా అంటే, కొంతమంది వాళ్ళు పట్టక వాళ్ళు పట్టాలు చూసుకుంటారు కానీ ఇంటికాడ కూడా ఉండదు. ఆ కోడిని కొనుక్కొచ్చారనుకోండి మాంసం తాలు తినేస్తారు, ఇంకో ఇంట్లో నాలుగు ముక్కలు తినారో చూసుకోరు. అంటే ధర్మం అంటే ఏంటంటే, వాళ్ళు కొంతమంది పాపం ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే, అంటే అందరూ తినే వరకు వాళ్ళు తినరు, అంటే వాళ్ళు తినగా మిగిలింది మనం తిందాం, వాళ్ళ మనం ముందు తినేస్తే కూర సరిపోదేమో ఆలోచించండి, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ధర్మం అంటే శాస్త్రం ఏమని చెప్పిందంటే, కుటుంబం కోసం మన స్వార్థాన్ని త్యాగం చేయాలి, కుటుంబం కోసం మన స్వార్థాన్ని త్యాగం చేయాలి, గ్రామం కోసం మన కుటుంబం యొక్క సౌఖ్యాన్ని త్యాగం చేయాలి. మీకు అర్థమవుతుంది, దేశం కోసం మన గ్రామం మన గ్రామం యొక్క సౌభాగ్యాన్ని కూడా అవసరమైతే దేశం కోసం త్యాగం చేయాలి, ప్రపంచం కోసం అవసరమైతే మన దేశ సంపదను ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి ప్రపంచం కోసం. అంటే మన దేశం బాగా సంపద, మనకి సంపన్న దేశం కాదనుకోండి, ఒక సంపన్న దేశం అనుకోండి, ఇతర దేశాలు ఎవరైనా రోగాలతో బాధపడుతున్నారనుకోండి, ఆ రోగాలకు మందులు పంపించి ఆ దేశాలను కూడా సంపన్న దేశాలు చేయొచ్చు. కాబట్టి ఇదేంటి ధర్మం, ప్రపంచం కోసం నీ దేశ సంపదన ఖర్చు పెట్టు అది కూడా ధర్మం, కానీ ఆత్మజ్ఞానం కోసం మోక్షం పొందటం కోసం ఆ వైకుంఠ స్థితిని పొందటం కోసం అవసరమైతే ప్రపంచాన్ని. అంటే దేశం గురించి ఆలోచన అక్కర్లేదు, వాళ్ళకి విచారణ అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, వాళ్ళు బజార్లో తెచ్చుకున్నంత వాళ్ళు తినేస్తారు, ఇంట్లో వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదని కూడా ఆలోచిస్తారు. వాళ్ళకు జ్ఞానం ఏంటి, వాళ్ళకు జ్ఞానం ఏంటి, వాళ్ళకు భక్తి ఏంటి, వాళ్ళకు విచారణ ఏంటి, అది ధర్మం, వాళ్ళ ధర్మం. ధర్మం అంటే నీ చేతిలో ఉన్న డ్యూటీ నువ్వు సక్రమంగా చేయటం. భగవంతుడు నీకు ఏదైతే నీకు ఏదైతే ఏ డ్యూటీ అయితే అప్పగించాడో ఆ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం. ఇప్పుడు మన డ్యూటీ మనం సరిగ్గా చేస్తామంటే ఇతరులు కూడా మనం చూసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగా చేస్తారు. అయితే నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ధర్మం, కుటుంబాన్ని విడిచిపెట్టానంటే నువ్వు ఎక్కడున్నా నీ డ్యూటీ నువ్వు చేయాలి. కుటుంబంలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా నీ డ్యూటీ నువ్వు చేయాలి. అంటే ఊరికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోయినా మన మనసుకు మనం కూడా వస్తుంది. పూర్వజన్మలో కూడా మనం కుటుంబాలు ఉన్నాం, ఆ కుటుంబ సభ్యులు మనకు కూడా రాలేదు, ఆ శరీరాలు మనకు కూడా రాలేదు, కానీ మన మనస్సు, మన అలవాట్లు, మన వాసనలు, మన సంస్కారాలు మనకు కూడా వచ్చేస్తున్నాయి. ఇక సంసారం అంటే కుటుంబం కాదు, సంసారం అంటే నీ మనస్సు. మనస్సు రక్షించింది అనుకుని ఇంకా సంసారం లేదు. కొంతమంది ఎప్పుడో మన కాశీ వెళ్ళి కూర్చుని రామేశ్వరం వెళ్ళి కూర్చుని కుటుంబ సమస్యలు పరిష్కారం చేసిన కుటుంబ విషయాల గురించి చింతిస్తుంటే మన కాశీలో ఉండడం మన మనస్సు కుటుంబంలోనే ఉంటుంది. అలాగే పరిమితి లేకుండా ఒక మెచ్యూరిటీ లేకుండా గృహాన్ని త్యాగం చేయొద్దని. అంటే నువ్వు గృహాన్ని ఎప్పుడు త్యాగం చేయాలంటే మళ్ళీ గృహం నీకు అని జ్ఞాపకంలోకి రాకూడదు. ఇప్పుడు కాశీ వెళ్తాం అనుకోండి, మనం కాశీలో వర్షం కురుస్తా ఉంటున్నాం అనుకోండి, మలికిపురంలో కూడా వర్షం కురుస్తాను, ఒకవేళ మనం పిడప కలిసిపోతున్నాం అనుకుంటే మనం కుటుంబాన్ని విడిచిపెట్టడం అనవసరం. నీ ఇల్లు విడిచిపెట్టి ఏ స్టేజ్ వెళ్ళాలంటే మళ్ళీ ఈ ఇల్లు నీకు జ్ఞాపకం రాదు. ఆ స్టేజ్ వచ్చేవాడు ఇల్లు విడిచిపెట్టకూడదు. అందుకే కొంతమంది ఏమంటారంటే మీరు మొత్తానికి ఇల్లు విడిచిపెట్టేవాడు సంవత్సరానికి 20 నెలలు ఇల్లు విడిచిపెట్టి ఉండండి, అప్పుడు మీ మనసు ఎలా ఉందో మీకు తెలుస్తూ ఉంటుందని. అంటే ఇక్కడ అరుణాచలం మీరు అడుగుతున్నాడు, ఈ మహమ్మద్ అడుగుతున్నాడు, ఈ ముస్లిం అడుగుతున్నాడు, ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి కదా, ఈ అరుణా ఈ కొండ దేవుడు అని చెప్పడానికి మీరు ఎలా చెబుతున్నారని. ఈ అరుణాచలం కొండ చుట్టూరు చాలా కొండలు ఉన్నాయి, ఈ కొండే దేవుడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, చాలా ఇటువంటి కొండలు చాలా ఉన్నాయి ఇక్కడ, ఈ కొండే దేవుడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. అంటే ఏమంటున్నారంటే నువ్వు అలహాబాద్ నుంచి వచ్చావు, ఇప్పటికీ అలహాబాద్ నుండి ఇక్కడికి నిన్ను ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఆకర్షించారు. అంటే వీడేమన్నాడంటే నువ్వు నన్ను ఆకర్షించావు అన్నాడు. ఎవడు మహమ్మద్ ఏమంటున్నాడంటే ఈ సాయి ఏమంటున్నాడంటే ఇప్పుడు అరుణాచలం నువ్వు అలహాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఎవరి ఆకర్షణ వల్ల నేను ఇక్కడికి వచ్చావంటే నీ ఆకర్షణ వల్ల నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. మరి నన్ను ఎవరు ఇక్కడికి ఆకర్షించారో అన్నారు వాళ్ళు. నా ఆకర్షణ వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను ఎవరి ఆకర్షణ వల్ల ఇక్కడికి వచ్చాను అంటే నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, ఏ శక్తి అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో, ఏ ఎనర్జీ అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చిందో, ఏ దైవం అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో, ఆ దైవమే నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చింది. ఏ భగవంతుడు అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో, ఏ శక్తి, ఏ ఎనర్జీ అయితే ఇక్కడ నన్ను తీసుకొచ్చిందో, ఆ ఎనర్జీ నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చింది. అరుణాచలం నన్ను ఎవరు తీసుకొచ్చారో, మీరు కూడా నన్ను తీసుకొచ్చారు. భగవాన్ ఇంకోటి అనేవాడు, ఎవరైతే నన్ను అనుగ్రహించి మీ అనుగ్రహం మాకు కావాలంటే ఎవరైతే నన్ను అనుగ్రహించారో వారే మిమ్మల్ని కూడా అనుగ్రహిస్తారు. అక్కడ వ్యక్తిభావం లేదు. అంటే పుణ్యక్షేత్రాల్లో కూడా కొంత శక్తి ఉంది, ఆ శక్తిని మనం కాదనలేదు. ఇప్పుడు కాశీ వెళ్ళామనుకున్న రామేశ్వరం వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, ఆ క్షేత్రాల్లో కూడా ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఆ క్షేత్రాల్లో కూడా ఎంతో కొంత శక్తి ఉంటుంది. ముందు ఆ శక్తి మాట ఎలా ఉన్నా కష్టకాలు తెలుస్తాయి మనకు. మనం కొన్ని తీర్థయాత్రలు చేసి వచ్చామనుకోండి, ముందు ఆధ్యాత్మిక అభివృద్ధి మాట ఎలా ఉన్నా కొన్ని కష్ట సుఖాలు మనకు తెలుస్తాయి. తీర్థయాత్రలు చేయకముందు మనం ఎవరైనా మంచిని అడిగితే ఇవ్వాలని ఉండదు, కానీ చేసి వచ్చాక ఎవరైనా మంచిని అడిగితే ఇవ్వాలనిపిస్తుంది. తీర్థయాత్రలు చేయటం వల్ల మీకు కొంత అనుభవం కలుగుతుంది. అంతేగా మీకు ఆత్మయ అరుణాచలం ఉడికే నీ దేహం అంతనకనే కొండ కూడా అంతే నిజం. నిజమైన వస్తువు నిజమైన ఆత్మ నీ హృదయంలోనూ ఉంది. మనం ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాం, 2 బస్తాలు ఎక్కువ పండుతాయి, 2 బస్తాలు తక్కువ పండుతాయి, 1000 చెరువులు వేసుకుంటున్నాం, 10 రూపాయలు ఎక్కువ రావచ్చు, 10 రూపాయలు తక్కువ రావచ్చు, ఈ గొడవలు అర్థించండి. కానీ వాసన కనుక ఇప్పుడు మనకు నశించకపోతే మరణానంతరం వాసన మనం ఇంకా పీడించేస్తాం. మన జీవుడికి ఏ కొన్ని వాసనలు ఉంటాయనుకోండి, మన శరీరం చనిపోయే ముందు వాసన పోతే పర్వాలేదు, వాసన అలా ఉండిపోయాయనుకోండి మరణానంతరం వాసన జీవుడిని ఇంకా ఎక్కువ పీడిస్తుంది. మీరు ఎక్కువ గర్వంగా ఉన్నారనుకోండి, అంటే మీ శరీరం మరణించే లోపల గర్వం పోతే సరే సరే, మరణానంతరం గర్వం మిమ్మల్ని విపరీతంగా పీడిస్తుంది. గర్వం అంటే గర్వంతో ఉదాహరణ చెప్తున్నాను, మీ శరీరం పోయే లోపల గర్వాన్ని పోగొట్టుకుంటే మీరు సరే సరే, గర్వాన్ని మీరు పోగొట్టుకోలేదు, మీ శరీరం పడిపోయిన తర్వాత శరీరానికి గర్వం ఉండదు కదా, జీవుడికి గర్వం ఉంటుంది. మీ శరీరం పడిపోయాక ఇతర లోకాలకు వెళ్ళాక మీ గర్వం ఆ జీవుణ్ణి నిప్పి మీద చెయ్యేస్తే చెయ్యి ఎంత కాలు ఎంత బాధ పెడుతుందో, మీ జీవుణ్ణి అంత బాధ పెట్టేస్తున్నాడు గర్వం. అది సాధ్యమైనంతవరకు సాధన చేసి పరమేశ్వరుడు పాదాలను ఆశ్రయించి గురువుని ఆశ్రయించి వాసన ఇక్కడే పోగొట్టుకోవాలి. కానీ శరీరం మరణించిన తర్వాత మటుకు ఆ వాసన మనిషిని పీడించేస్తుంది, పట్టుకుని పీడించేసి పోతే పర్వాలేదు. ఆ వాసన విజయం అంతా మనకు పరలోకాలు చూపిస్తుంది. మళ్ళీ ఎక్కడో పునర్జనం రావాలి, సాధన చేస్తేనే కానీ మళ్ళీ ఆ వాసన పోవాలి. అంటే దాని వేగం ఎంత ఉందో అది ఎంత అయితే పీడిస్తుందో వాసన నేను పరలోక ఇతర లోకాల్లో కూడా మీ వాసన మిమ్మల్ని పీడిస్తుంది. అంటే అది శరీరం ఉండగానే అది పోగొట్టుకోవటం మంచిది. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి భగవంతుడి గురించి తెలియదు, భగవంతుడు లేడని చెప్పేవాడికి భగవంతుడి గురించి తెలియదు. ఉన్నాడనుకోవటం ఒక తలంపు, లేడనుకోవటం ఒక లేడని చెప్పేవాడు కూడా వాడు తలంపుని పడి చెప్తున్నాడు, ఉన్నాడనుకునేవాడు కూడా వాడు తలంపుని పడి చెప్తున్నాడు. ఉన్నాడనుకునేది ఒక తలంపు, లేడనుకునేది ఒక తలంపు. ఆ భగవద్ధనము ఎవడైతే పొందాడో వాడికి తెలుస్తుంది, కానీ మామూలుగా మాటల ద్వారా ఏమీ తెలియదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నేను చెప్తాను, లేదని మీరు చెప్తారు, మీకు నాకు తేడా ఏముంది? ఇద్దరికీ అనుభవం లేదు, దానివల్ల తేడా ఏముంది? భగవంతుడు ఉన్నాడు అని నేను చెప్తాను అనుకోండి, లేడు అని మీరు చెప్తారు అనుకోండి, మీకు నాకు తేడా ఏమి లేదు. ఎందుకంటే నాకు తెలియదు మీకు తెలియదు, లేడని మీకు తెలియదు ఉన్నాడని నాకు తెలియదు. భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా వాళ్ళని చూసి రావాలి, లేడని చెప్పేవాడు కూడా వాళ్ళని చూసి రావాలి, లేడని చెప్పేవాడు కూడా వాళ్ళని చూసి రావాలి. లేదు చూడు చూడు ఆ గదిలో ఏమీ లేదు అని చెప్పడానికి కూడా గదిలోకి వెళ్ళి నేను చూసి రావాలి కదా. ఆ గదిలో ఏదో ఉంది అని చెప్పడానికి కూడా గదిని నేను చూసి రావాలి. లేదని చెప్పడానికి కూడా మీరు చూసి వస్తేనే తెలుస్తుంది వాడికి, చూడకుండా వాడికి ఏమి తెలియదు. అంటే దేవుడు లేడని చెప్పేవాడికి ఏమీ తెలియదు, ఉన్న దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి ఏమీ తెలియదు. నోడు తోడు చెప్పటమే ఎందుకంటే తలంతది, అది అనుభవం అయితే ఇచ్చాం. భగవంతుడు మాటకందడు, మనసుకందడు, నీకు అనుభవానికి అందుతాడు. నీకు అను హృదయంలో నీ అనుభవానికి వచ్చినప్పుడు నీకు ఆ తత్వం తెలుస్తుంది. కానీ అది మాటలతో చెప్పేది కాదు, మనస్సుతో చెప్పేది కాదు. అంటే మాటలు వెనక్కి వచ్చేస్తాయి, మనస్సు కూడా దాన్ని వర్ణించలేదు. అంటే బుద్ధుడు చేసిన పని ఏంటంటే, నీకు ఉన్నాడని చెప్పినా ప్రయోజనం లేదు, లేడని చెప్పినా పర్వాలేదు, నీకు కావలసింది దేవుడు కాదు, నీకు కావలసింది ఆనందము, నీకు కావలసింది శాంతి, నీకు కావలసింది సుఖము. ఈ జీవుని ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఆనందం ఉందో, అక్కడ డైరెక్ట్గా జీవుణ్ణి ప్రవేశపెట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎదటవాళ్ళు నీ పట్ల ఎలా మాట్లాడితే నీకు ఇష్టం ఉండదో, నువ్వు కూడా ఎదటవాళ్ళ పట్ల అలా మాట్లాడవు. ఇతరులు ఎలా మాట్లాడితే నీకు ఇష్టం ఉండదో, నువ్వు కూడా ఇతరుల పట్ల అలాగా మాట్లాడవు. కొంతమంది పొరపాటుగా మాట్లాడితే వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పేస్తారే, ఆయన సారీ అని. కొంతమంది పొరపాటుగా మాట్లాడాలనుకోండి, వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పొచ్చేస్తారే, ఆయన సారీ అని. వాళ్ళకి అక్కడ చూడదు, పోతుంది దోషం పోతుంది. అలా చెప్పడనుకోండి, మరణానంతరం అది పీడిస్తున్నది, మరింత విజృంభించి పీడిస్తుంది అది. సరే అది ఎవరితోటి మనం విరోధం వద్దు, అతిగా స్నేహం వద్దు. విరోధం పెట్టుకుంటాం అనుకోండి, వాళ్ళే జ్ఞాపకం వస్తూ ఉంటారు మనకి. అతిగా స్నేహం పనికిరాదు. స్నేహం కూడా శంకరాచార్య వారు చెప్పారు, అతిగా స్నేహం చేయటం కూడా స్నేహం కూడా మత్తు లాంటిదని. సారా తాగితే మత్తు ఎలా వస్తుందో, అతిగా స్నేహం చేయటం వల్ల కూడా మత్తు వస్తుంది. మీ ఇంట్లో ఏమైనా చిక్కులు వస్తున్నాయనుకోండి, మీ కుటుంబంలో ఏదైనా అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ ఏదైనా చిక్కులు వస్తున్నాయనుకోండి, పేచీలు వస్తున్నాయనుకోండి, దానికి ఒకటే భావన ఒకటే కారణం చెప్తున్నారు, ఈ పేచీలకి ఈ చిక్కులకి ఈ విరోధాలకి అనేటికి కారణం కారమే. కొంతమందికి మామూలుగా కూడా కారం ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి కారం ఎక్కువ ఇష్టం. ఏ కారం, ఊరగాయలు కారం ఎక్కువ ఇష్టం ఉన్నా పర్వాలేదు, ఈ అహంకారం అంటే ఎక్కువ ఇష్టం కొంతమందికి. ఊరగాయలో కారం, మాగాయలో కారం కొంచెం ఎక్కువ ఇష్టం, ఎక్కువ ఇష్టం. కొంతమంది కూరలో కూడా కారం ఎక్కువ ఉంటేనే కానీ తినరు. కొంతమంది గుంటూరు జిల్లాలో మనకంటే ఎక్కువ కారం ఎక్కువ తింటారు. ఆ పచ్చళ్ళలో కారం ఎక్కువ అది తిన్నా పర్వాలేదు, కానీ కొంతమందికి మామూలుగా కారం ఎక్కువ ఇష్టం ఉంటారు. ఏది అహంకారం, ఈ కారం ఎక్కువగా తింటారు కొంతమంది, ఇష్టపడతారు. అంటే ఎవళ్ళ అహంకారాన్ని వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. అంటే మీ ఇంట్లో ఏదైనా చిక్కులు వచ్చినాయి అనుకో, మీ కుటుంబంలో ఏదైనా బాధలు వచ్చినాయి అనుకో, మీ కుటుంబంలో ఏదైనా విరోధాలు వచ్చినాయి అనుకో, ఇవన్నిటికీ కారణం ఏది పోయిన తలంపులు. కొంతమంది ప్రతిదానికి ఎలాంటి డౌట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు చెడ్డ చేయకపోయినా వాళ్ళు ఏదో చెడ్డ చేసేస్తున్నారని మీరు ఊహించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతిదానికి డౌట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకేం చెడ్డ చేయరనుకోండి, చేయకపోయినా వాళ్ళు మనకి ఏదో చెడ్డ చేసేస్తారేమో, చెడ్డ చేసేస్తారేమో ఇలా ఊహించుకుంటూ ఉంటారు. అయితే మీ ఇంటిలో ఉన్న చిక్కులకి, పరస్పర విరోధాలకి, ఈ కళ్ళబొల్లి ఈ కళ్ళబొల్లిలైన ఊహలకి, అంటే మీ మనస్సును రేపుతుంది, మీ మనస్సును రేపేది ఈ అహన్నిటికి కారణం, ఈ అహంకారమే కారణం. అహంకారం అణిగిపోయింది అనుకోండి, చాలా సమస్యలు అణిగిపోతాయి. ఆత్మ ఎక్కడో ఉంది, అక్కడ ఆత్మ ఎక్కడో ఉందని నువ్వు అనుకుంటున్నావు. అహంకారం ఎక్కడైతే పుట్టిందో దాని అహంకారం యొక్క మొదలులోనే ఆత్మ ఉంది. అంటే అహంకారం మొదలు తెలియకుండా ఇది చైతన్యం తెలియదు, ఆత్మ తెలియదు, నీకు మోక్ష అనుభవం కలగదు, ఆ నిర్మాణ స్థితి నీకు రాదు, స్వర్గరాజ్యం నీకు రాదు. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దాని మొదలు నీకు తెలియకుండా, దాని ఆది నీకు తెలియకుండా, దాని ఆయుధం నీకు తెలియకుండా, నీ ఎన్ని యోగాభ్యాసాలు చేసినప్పటికీ దాని ఆయుధం నీకు తెలియకపోతే నీకు చైతన్య స్థాయి తెలియదు, ఆ చైతన్యానుభవం నీకు కలగదు, ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవ్వలేదు. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దాని మొదలులోనే, దాని ఆదిలోనే, దాని ఆరిజిన్లోనే లోపలి చైతన్యం కూడా మొదలు. నువ్వు కూడా నిజమైన నేను అక్కడే ఉంది, చైతన్యం అక్కడ ఉంది, చావు పుట్టుకు లేని స్థితి అక్కడ ఉంది. అంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అనుకోకు. నీకు ఏదైతే అహంభావనగా వ్యక్తం అవుతుందో అహంభావన యొక్క మొదట్లోనే దేవుడు ఉన్నాడు. అంటే అహంభావన ఆ మొదటి వరకు దాన్ని ఉపసంహరించగలిగితే దేవుడు కూడా నీకు తెలుస్తాడు. నువ్వు అలా ఉపసంహరించడం మానవులకు ఇంట్లో పేజీలు పెడతా ఉంటుంది, పరస్పర విరోధాలపై కొంతమంది అంటూ ఉంటారు, తిని పడు తిని అలా పడుంటే బాగుండని ఇంట్లో గొడవలు గొడవలు చేస్తూ ఉంటారని కొంతమంది అంటూ ఉంటారు. ఏది తిని అలా పడున్నా పర్వాలేదని ఏదో పేజీలు చేస్తూ ఉంటారని కొంతమంది అని అంటే అన్నింటి చిక్కులకి, ఈ విరోధాలకి, కలలైన ఊహలకి, అన్నింటికి అహంభావం అహంభావం కారణం. అంచేత భగవాన్ ఏం చెప్పారంటే, అహంభావన ఉంటే, ఈ అహంకారం ఉంటే, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి, పుణ్యం ఉంది, పాపం ఉంది. అహంకారం వాడు పుణ్యానికి పుణ్యం అనుభవిస్తాడు, పాపానికి పాపం అనుభవిస్తాడు, అన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏమీ లేదు. నువ్వు ఎక్కడున్నావంటే అహంకారం యొక్క మొదట్లోనే ఉన్నావు, ఎక్కడో బయట లేవు. నువ్వు అహంకారం యొక్క మొదట్లోనే ఉన్నావు, అక్కడికి నువ్వు ఉపసంహరించగలిగితే నీకు వస్తువు నీకు తెలుస్తుంది, ఆ చైతన్యం నీకు తెలుస్తుంది, ఆ బ్రహ్మ స్థితి నీకు తెలుస్తుంది. బ్రహ్మం ఎక్కడుందంటే అహంకారం యొక్క మొదట్లో ఉన్నది నీకు తెలుస్తుంది. అయితే ఆ బ్రహ్మానుభవం పొందటానికి నీకు మనకు ఈ తోచిడు వల్ల, నిరోధాల వల్ల, వీటి వల్ల నీకు బ్రహ్మానుభవం కలగదు. పెద్దలు చెప్పిన మాటలు విను, జ్ఞానులు చెప్పిన బోధలు విను, ఉపనిషత్తు ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని విను, ఆ వాక్యం చెప్పినట్టు ప్రాక్టీస్ చెయ్యి, అప్పుడు నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, అహంకారం అణుగుతుంది. అంటే భగవంతుడు ఏ వాక్యం అయితే చెప్పాడో, ఉపనిషత్తులు ఏ వాక్యం అయితే చెప్పినాయో అవి శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలని వాటిని ధ్యానం చేయాలి. ఆ వాక్యం యొక్క విలువ తెలియాలి, వాక్యం యొక్క విలువ చేయాలి, విలువ తెలిసి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. శృతి వాక్యం కానీ, సత్పురుషుల యొక్క వాక్యాలు కానీ, జ్ఞానుల యొక్క బోధలు కానీ ఈ అహంకారాన్ని అణచగలవయ్యి వాటిని విశ్వసించి వాటిని ప్రాక్టీస్ చేస్తే అహంకారం అణగిపోతుంది, లేకపోతే అడగదు. అంటే శ్రవణం చేయాలి. అంటే ఉపనిషత్తులు చెప్పిన మాటలన్నీ కూడా శ్రవణం చేయాలి. శ్రవణం చేసినప్పుడు దాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన వాడే ముని అని అంటారు. ఆ మననం చేయగా 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 నీకు వంట పడతాయి. వంట పడితే ఇప్పుడు అహంకారం పలచబడుతుంది. ఎప్పుడైతే అహంకారం పలచబడిందో దాని మూలంలోకి అది రాలిపోతుంది. దాని మూలంలోకి ఎప్పుడైతే రాలిపోయిందో దాని మూలంలో ఉన్నటువంటి ఆ చైతన్యమే నీకు తానుగా వ్యక్తం అవుతుంది. ఆ చైతన్య స్థాయే సమాధి, ఆ చైతన్య స్థాయే జ్ఞానం, ఆ చైతన్య స్థాయే పునర్జన్మలైన స్థితి. శరీరానికి చావు ఉంది కదా, చైతన్యానికి చావు లేదు. ఇది అది ఎక్కడుందంటే ఈ కాలం యొక్క మూలంలోనే ఉంది. ఆ కాలాన్ని తగ్గించుకోవటమే నీ సాధన యొక్క ప్రయోజనం. అంటే మనం అందరం పాడైపోవడానికి కారణం ఏంటంటే ఓర్పు తగ్గిపోతున్నాం మనం. ఆ ఓర్పు తక్కువ ఉన్న వాడికి ధనం పెరుగుతుంది అనుకుని ఇంకా తగ్గిపోతున్నాడు ఓర్పు. ఎవడో కొద్దిమంది పుణ్యాత్మ ఉంటాడు, ధనాన్ని నిగ్రహం, కొంతమందికి నిగ్రహం ఉండదు. ఆ నిగ్రహం లేని వాడికి వాడి సంపద వాడితే చేత చేస్తూ ఉంటుంది. నిగ్రహం ఉంటే పర్వాలేదు, నిగ్రహం లేని వాడికి, నిగ్రహం లేని వాడికి ఆగ్రహం తొందరగా వస్తుంది. వాడి సంపద వాడినే పాడు చేస్తుంది, వాడి పాండిత్యం వాడినే పాడు చేస్తుంది. అంటే మీ ఇంట్లో పేచీలకి అనేట్లకి అహంభావన కారణం, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవటమే కారణం. ఈ గొప్పల వల్ల తిప్పలు వస్తారు. పిసనార్తనం ఎటువంటిదో మీ శక్తికి మించి దానం చేయటం కూడా అటువంటిదే. మీరు శక్తికి మించి మీరు దానం చేస్తారనుకున్న మాట రాదు, గొప్పలు వస్తుంది. ఈ గొప్ప వస్తున్నారనుకున్నప్పుడు చేస్తారు. మీరు నిజంగా యోగ్యత ఉంటే మీరు చేయొచ్చు. మీరు 10 రూపాయలు దానం చేసే శక్తి ఉందనుకోండి, 10 రూపాయలు చేయొచ్చు, లేకపోతే 5 రూపాయలు చేయొచ్చు, 15 రూపాయలు చేయకూడదు. దానివల్ల చెప్పలు వస్తాయి మీకు. అది ఈ అనర్థాలన్నీ తీసుకొచ్చేది ఈ కారణమే. అనర్థాలన్నీ తీసుకొచ్చేది ఈ కారణమే తీసుకొస్తుంది అనర్థాలని. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, అనే మంచిది, ఉపనిషత్తులు చదువుకోవడం మంచిది, చైతన్య చదివి అర్థం చేసుకోవడం మంచిది, ఉపనిషత్తులు చదువుకోవడం అన్నీ మంచిది, కానీ మీకు ఆ కారం తగ్గాలంటే ఈశ్వరానుగ్రహం లేకుండా వీరితో సహా దినశించదు. కేవలం మీ తెలివితేటలు సరిపోవు, మీ పాండిత్యం సరిపోదు, నీ ప్రాణాయామం, నీ ధ్యానం ఒకటి సరిపోదు. ధ్యానం మంచిదే, పెద్దలు చెప్పిన మాటలు కూడా వింటే మంచిదే, అన్నీ మంచివే. కానీ ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా అహంభావం నశించదు, కారణం నశించదు. శృతి చెప్పినట్టు మీరు ఆ వాక్యాన్ని మీరు వినొచ్చు, దాన్ని అభ్యాసం చేయొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీ చేతిలో ఉన్న పని మీరు శ్రద్ధగా చేయండి. కానీ ఇవన్నీ కూడా రెండో పక్షం ఫైనల్ గా పూర్తిగా వేరుతో సహా నశించాలంటే గురువు అనుగ్రహం ఉండవలసింది. అంటే ఏనుగుకి ఎప్పుడైనా ఏనుగు నిద్రపోతాంటే సింహం స్వప్నంలో దృష్టి అన్నీ మెరుపు వచ్చేస్తున్నట్టుండాలి. అంటే అజ్ఞానంలో నిద్రపోయే జీవుడికి కూడా, అజ్ఞానం నిద్రపోయే జీవుడికి కూడా గురువు అనుగ్రహం అటు ఉండదు. అంటే గురువు అనుగ్రహం సింహం లాంటిది, గురువు అనుగ్రహం సింహం లాంటిది. గురువు అనుగ్రహం లేకపోతే వీడు అజ్ఞానంలోంచి, అవివేకం నుంచి బయటకు రాలేడు, బంధంలోంచి బయటకు రాలేడు. ఈశ్వర అనుగ్రహం అవసరం. వీడు అంటున్నాడా గురువు అనుగ్రహం ఎంతకాలానికి లభిస్తుంది అంటున్నాడు. అలా లభిస్తుందని టైం తెలుసుకోవటం వల్ల నీకేం కలిసి వస్తుంది అంటున్నాడు. అలా టైం కోసం ఎదురు చూస్తూ నువ్వేం పని చేస్తావు? దానికి టైం లేదు, దానికి టైం లేదు. ఆ గురువుకి, ఆ ఈశ్వరుడికి, ఆ పెరుమాళకు నువ్వు శరణాగతి పొందటం, దానికి టైం లేదు. 15 రోజులకు వస్తే నీకు తెలిసిన వల్ల నీకేం ప్రయోజనం లేదు, నీకు నీకేం ప్రయోజనం లేదు. నువ్వు ఆ శరణాగతి పొందవలసిందే. నీకు గతంలో శరణాగతి, నీకు గతంలో శరణాగతి. శరణాగతి పొందిన వాడికి విజయం చేయలేదు, కర్మ ఏం చేయలేదు, ప్రారంభం ఏం చేయలేదు. అంటే ఇందులో మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనుకున్న వాడికి సహనం ఉండాలి, సహనం లేని వాడు దాన్ని పొందలేడు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తుంటే మీరు కంగారు పడతారు, మీరు కంగారు పడకుండా మీ దోషాలు, మీకు ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతారు. గౌతమ బుద్ధుడు మాట చెప్పారు, మీరు తెచ్చి నాకు పండు ఇస్తారనుకోండి, నేను పుచ్చుకోను అనుకున్నా పండు ఏమవుతుందని, మళ్ళీ మీకే వచ్చేస్తుంది. విమర్శలు కూడా అటువంటివి. మీకు ఉత్తరం వస్తుంది అనుకోండి, ఆ ఉత్తరం నాకు వద్దంటారనుకోండి, ఫ్రమ్ అడ్రస్కి వెళ్ళిపోతుంది. అలాగే విమర్శలు కంగారు పడకండి, మీకు విమర్శలకి కంగారు పడాలి. మీరు తీసుకోకపోతే ఎవరైతే విమర్శిస్తున్నాడో విమర్శలు ఎవడ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి మొత్తం. అని ఈ చట్టవర్గం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఉన్నదల్లా ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. అది మనకు అనుభవంలోకి రావాలి. అది మనకు అనుభవంలోకి వచ్చేట భయం లేని స్థితి మనకు కలుగుతుంది. ఈ ప్రపంచం మిథ్యని అలా భగవాన్ చెప్పలేదు. ప్రపంచం ఏమి లేదని, ప్రపంచం మిథ్యని భగవాన్ చెప్పలేదు. ప్రపంచాన్ని చూచేవాడు ఎంత నిజము, ఆ చూడబడేది కూడా అంతే నిజము. ఈ రెండు కలిస్తేనే కారం అవుతుందని చెప్పాడు. ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు చూడండి. ప్రపంచం మిథ్యనే అని చెప్పలేదు. ప్రపంచం మిథ్యని చూచేవాడు ఎంత నిజము, చూడబడేది కూడా అంతే నిజం. నీ శరీర, నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? నీ మనస్సు చూస్తాను. ఇంద్రియాల ద్వారా నీ మనస్సు చూస్తాను ప్రపంచాన్ని. ఆ ప్రపంచం ఎంత నిజం అంటే కేవలం కుందెట్టుకుమ్మని చెప్పడం. ఈ చూసేవాడు ఎంత నిజము, ఆ చూడబడేది కూడా అంతే నిజం. ఈ రెండు కలిస్తేనే కారం అవుతుంది, అది అహంకారం. చూసేవాడిని తీసేస్తే చూడబడేది అంతా తానే. చూసేవాడిని ఎప్పుడైతే నువ్వు తీసేసావో అప్పుడు నీకేమవుతుంది, అంతా తానే. మన హృదయంలో శాంతి సముద్రం ఉన్నప్పటికీ ఆ కారం మనకు అందనే ఉంటుండదు. మన హృదయంలో శాంతి సముద్రం ఉంది, ఆ సుఖ సముద్రం మన హృదయంలో ఉంది. కానీ మన సహస్రాలకి అందటం లేదు. ఏది ఈ సుఖ సముద్రం, శాంతి సముద్రం మన సహస్రాలకి అందటం, అది అందిందనుకోండి. మన శాంతి కోసం బయట ఉన్న మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ, పరిస్థితుల మీద కానీ ఆధారపడి ఉండక్కర్లేదు. ఇంటికి వెళ్తారనుకోండి, మీ ఇంటి వాళ్ళకి మీ మీద కోపం వస్తుందనుకోండి, మీ సంతోషం పోతుంది, మీ శాంతి పోతుంది, కుదరదు, పోతుంది కదండి. అవి ఎక్కడ నిలబడతాయండి? అవి నిలబడవు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం మన శాంతి మనకు అందే వరకు, ఆ పరమాత్మ ఆ సుఖం మనకు అందే వరకు, మన సహస్రాలకు అందే వరకు బయట మనుషుల మీద ఆధారపడతాం, లేదా పరిస్థితుల మీద ఆధారపడతాం, ఇలా ఆధారపడతాం. అనుబంధాలు ఏదో రోజు చెల్లిపోతాయి, మళ్ళీ అనుబంధాలు మనకి దుఃఖాన్ని తీసుకెళ్తాయి. ఇతరుల మీద ఆధారపడమని ఏది నిలబడదు. ఇతరుల మీద ఆధారపడితే స్వతంత్రమైనది కాదు. నీ హృదయంలోంచి వచ్చి శాంతిని, హృదయంలోంచి సుఖం, ఆనందం ఉంటే స్వతంత్రమైనది, మిగతాయినా అస్వతంత్రమైనది. స్వతంత్రమైనది కాదు. అక్కడ తగ్గింది. మీరు ఎవరైనా స్నేహంగా ఉంటారనుకోండి, మళ్ళీ మీకు విరోధం వస్తుంది అనుకోండి, మళ్ళీ మీకేమొస్తుంది, దుఃఖం. ఆ స్నేహం ఏం చేసింది నీకు, మళ్ళీ దుఃఖం తీసుకొచ్చి పెట్టింది. ఇవన్నీ నిలబడదు. అంటే నీకు హృదయంలో సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం నీ సహస్రానికి అందే వరకు నువ్వు బాహ్య విషయాల మీద ఆధారపడి ఉంటావు. అంటే వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ఆధారపడి ఉంటావు. అది స్వతంత్రమైనది కాదు, అస్వతంత్రమైనది. చివరికి అయ్యే నీ దుఃఖానికి కారణం అని ఒకటి జ్ఞాపకం. మనం ధనం సంపాదించడం కంటే, విద్య సంపాదించడం కంటే స్వభావం మార్చుకోవడం కష్టం. అంటే స్వభావం మనకు ఎలా ఏర్పడుతుంది? మన కోరికను బట్టి, మన వాసనను బట్టి, పూర్వజన్మలో ఉన్నటువంటి మనం చేసిన పనులు బట్టి మనకు స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావం మానవుడు ఆ స్వభావాన్ని మార్చుకుంటేనే కానీ ఆడి ముఖం మోక్షం అయితే జరగదు. ఆ స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ స్వభావాన్ని మార్చుకోవడం అంటే మనతో మనక పోరాటం, నీతోటి నాకు కాదు పోరాటం, నాతోటి నేను పోరాడు, నాతోటి నాకు పోరా, నా స్వభావాన్ని మార్చుకోవాలంటే నాతోటి నేను పోరాడు. దానికి ఎంతో సహనం ఉండాలి, టాలరెన్స్ ఎంత ఉండాలి. టాలరెన్స్ లేకపోతే నాతోటి నేను పోరాడలేను. అంటే ఆ స్వభావం మారాలంటే స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు ఉంటేనే కానీ స్వభావంలో మార్పు రాదు. కానీ మీ ఇంట్లో రోజు పేకాటాడి డబ్బు తగలేసి వస్తున్నారనుకోండి, ఏమంటే రోజు ఏం చెబుతామంటే వాళ్ళకి తెలియాలి కదా అని మీరు అంటారు. అది కరెక్ట్, వాళ్ళకి తెలియాలి. లోపల నుంచి వచ్చేది కానీ జ్ఞానం లోపల నుంచి ఊరేది కానీ పైనుంచి పోసేది కాదు. కుంకుడు చేతి పూసి పోసినట్టు అది లోపల నుంచి రావాలి. మాట వరకు మన వాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏం చెప్తే ఏమొస్తుందంటే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. అంటే వాళ్ళకి తెలిసింది పెర్మనెంట్ గా ఉంటుంది, మనకి చెప్పింది పెర్మనెంట్ గా ఉండదు. వాళ్ళకి వచ్చిన అనుభవం పెర్మనెంట్ గా ఉంటుంది. అలాగే మనం చెప్పడం మానకూడదు. మనం మన డ్యూటీ కాబట్టి మనం చెప్తా ఉండాలి. అది అయితే అంత మాత్రం చేత వాళ్ళకి మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళకి అది మార్పు లోపల నుంచి రావాలి. అంటే ప్రయత్నం జరుగుతూ ఉండాలి, కాలం కలిసి రావాలి. కాలం కలిసి వచ్చాక ఎప్పుడు ఈశ్వర కటాక్షం వస్తుంది, ఆ ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడు, అప్పుడు ఆ స్వభావంలో చేంజ్ వస్తుంది. అంటే గుడి కట్టించడం తేలిక, ఓ చెరువు తవ్వించడం తేలిక, స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టం. దానికి ఎంతో కంట్రోల్ ఉండాలి, ఎంతో నియమించుకునే ఇంద్రియాలు, మీ మనస్సును నియమించుకునే శక్తి ఉండాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ మాట వింటే మీకు వివేకం పెరుగుతుందో ఆ మాటను మీరు శ్రవణం చేయాలి, దాన్ని మననం చేయాలి, మాటను ధ్యానం చేయాలి. భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు, ఆ రెండు సమానమే. అంటే భగవంతుడి హృదయమైన మాట, అంటే ఆ మాటను ధ్యానం చేసినా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అంటే మీరు శాంతిని పోగొట్టుకోవద్దు. ప్రపంచంలో శాంతితో సమానమైన వస్తువు లేదు. పరమాత్మ యొక్క స్వరూపమే శాంతి, అది మన హృదయంలో. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే మనకు అందటం లేదు. అందకపోవడానికి కారణం మన కారణం, మన కారణం. దాన్ని తీసి ఓ పక్కన పెట్టాలి. దాన్ని తీసి ఒక మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని తీసి ఓ పక్కన పెట్టాలి. దాన్ని తీసి ఓ పక్కన పెట్టాలంటే అది మనకు శక్తి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకపోతే దాన్ని తీసి ఓ పక్కన పెట్టలేము. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఐ డివైన్ నేమ్. ఆ డివైన్ నేమ్ చాంటింగ్ వల్ల కూడా కారణం తగ్గుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దుర్యోధనుడితో చాలా మంది పండితులు చెప్పారు, కర్ణుడు అర్జునుడిని జయించలేడు. దీనికి భీష్ముడి మీద పూర్తి నమ్మకం లేదు, తాతగారి మీద నమ్మకం లేదు, ఎవరికి? దుర్యోధనుడికి. ద్రోణాచార్య మీద కూడా పెద్ద నమ్మకం లేదు. ఆ ముసలాడు ఇద్దరిని తీసేయండి. ఇంకా వాడికి పూర్తి నమ్మకం ఎలా ఉందంటే కర్ణుడి చేతిలో అర్జునుడు చనిపోతాడు, ఒక కర్ణుడి వల్ల మనం భారత యుద్ధాన్ని జయించవచ్చు అని వాడికి నమ్మకం. ఎవరికి? దుర్యోధనుడికి. కానీ ఎంతో మంది చెప్పారు కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోవడం సాధ్యం కాదు, అక్కడ సారథి పరమాత్మ. ఎంతమంది చెప్పినా టూ మటుకు దుర్యోధనుడికి అర్థం అవ్వలేదు. భగవంతుడి యొక్క రుచి, భగవంతుడి యొక్క వైభవం, నామం యొక్క రుచి, ఆ జ్ఞానం యొక్క రుచి భక్తుడికే తెలుస్తుంది, భక్తుడు కాని వాడికి తెలియదు. నేత్రమే చూస్తున్నాడు కానీ పదార్థాన్ని చూస్తున్నాడు కానీ దుర్యోధనుడు పరమార్థాన్ని చూడలేదు. సైన్యం చూస్తే ఎక్కువ, సైన్యం చూస్తే ఎక్కువ, వీళ్ళందరూ ఈయన తరపు ఉన్నారు. చివరికి కర్ణుడి మీద పూర్తి విశ్వాసం ఉంది, అందులో సందేహం లేదు. అంటే పరమాత్మ వదిలేసి ఎంతసేపు వాడు పదార్థం నేత్రం మీద వాడు మనస్తంతం నేత్ర కూడా పరమాత్మ కంట్రోల్లో ఉంటుంది సంగతి దుర్యోధనుడు మిస్ చేయడది. అంటే మనం ఖర్చుత్వం పెట్టుకుంటే ఈశ్వరుడు యొక్క వైపు మనకు ఎలా తెలుస్తుంది మనకు తెలియదు. మన కర్తృత్వం పెట్టుకుంటాం అనుకోండి, లీడర్షిప్ పెట్టుకుంటాం అనుకోండి, దుర్యోధన్ ఎలా మిస్ అయిపోయాడో కృష్ణుడిని, మనం కూడా అలా మిస్ అయిపోతాం. కృష్ణుడు పక్కనే కూర్చున్న దుర్యోధన్ ఎలా మిస్ అయిపోయాడో మనం కర్తృత్వం పెట్టుకుంటే మనం కూడా అలా మిస్ అయిపోతాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏదైనా ఒక టెండెన్సీ మనకు ఉందనుకోండి, ఆ శరీరం శవం అవ్వకముందే ఆ టెండెన్సీ యొక్క వేగాన్ని మనం తొలగించుకోలేమనుకోండి, మరణానంతర జీవితంలో జలగ పట్టుకుంటే మన శరీరాన్ని జలగ పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆ జలగ పట్టుకుంటే మన శరీరాన్ని ఎలా పీడిస్తుందో, ఆ జీవుని ఎలా పీడిస్తుందో అటు వాసన. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మనకు భక్తి ఎలా ఉండాలని కొంతమంది చెప్తారు, విష్ణువుకి శివుడి మీద ఎంత భక్తి ఉందో, శివుడికి విష్ణువు మీద ఎంత భక్తి ఉందో మన భక్తి కూడా అలా ఉండాలి. వాళ్ళిద్దరు వేరనుకుంటున్నాం. విష్ణువుకి శివుడి మీద ఎంత భక్తి ఉంటుందో, శివుడికి విష్ణువు మీద ఎంత భక్తి ఉంటుందో, మనకు అంత భక్తి ఉంటే సరిపోతుంది తరించటం. శాంతి 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 శాంతి. అంటే ప్రకృతి వల్ల మనకు అశాంతి వస్తూ ఉంటుంది, ఈ కాలం వల్ల మనకు అశాంతి వస్తూ ఉంటుంది, కొన్ని అది తప్పించుకుందాం అంటే ఇంట్లో వాళ్ళు కూడా అశాంతి వస్తూ ఉంటుంది, ఈ పరిసరాల వల్ల అశాంతి వస్తుంది, ప్రకృతి వల్ల వచ్చే అశాంతి పోవడానికి ఓం శాంతి, ఆ పరిసరాల వల్ల వచ్చే అశాంతి పోవడానికి ఓం శాంతి. ఇంటి వాళ్ళ వల్ల అశాంతి రాకుండా, మన గుణాల వల్ల మనకు అశాంతి రాకుండా ఓం శాంతి. ఏం చేయంటే మన పరిసరాలు మంచివాళ్ళు అనుకోండి, అనుకున్న ప్రకృతి కూడా మనకు చల్లదనం ఇస్తుంది అనుకున్న సరే మన గుణాలే మనకు అశాంతి తీసుకొచ్చేస్తూ ఉంటాయి, దానికి కూడా శాంతి చెప్పాలి. ఓం శాంతి.